ఇందు మొత్తంలోనే కాకుండా హిందూ దేశంలోనే కాకుండా మొత్తం యావత్ ప్రపంచంలో కూడా ఎక్కువ కీర్తి వహించినటువంటి గ్రంథం భగవద్గీత. భగవద్గీతలో చెప్పకుండా విడిచిపెట్టినటువంటి విషయం ఒకటి లేదు, అన్ని విషయాలు చెప్పారు. బాగా తెలియగల వాళ్ళ గురించి, మధ్యస్థం వాళ్ళ గురించి, కొంచెం తెలియటట్లు తక్కువ ఉన్న వాళ్ళ గురించి, అలాగే సాధకులను అందరినీ దృష్టిలో పెట్టుకుని, భక్తులను అందరినీ దృష్టిలో పెట్టుకుని చాలా విషయాలు భగవద్గీతలో చెప్తారు. గీతను పఠించటం మీరు, ఇతరుల చేత పఠింపజేయటం, ఈ రెండు కూడా పుణ్యప్రదమని చెప్తారు. మన అవతార పురుషులలో ప్రధానమైనటువంటి అవతారం కృష్ణ అవతారం. రమణ గీత అన్నారు, రిభు గీత అన్నారు, అష్టావక్ర గీత అన్నారు, ఇంకా ఎన్నెన్నో గీతలు ఉన్నాయి. కానీ కృష్ణుడు చెప్పిన దాన్ని కృష్ణ గీత అనలేదు, భగవద్గీత అన్నారు. వాళ్ళు చెప్పిన గీతలో వాళ్ళ పేరు మీద వచ్చినాయి. కానీ కృష్ణుడు చెప్పిన వాటికి కృష్ణ గీత అనలేదు, భగవద్గీత అన్నారు. అంటే కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు, భగవంతుడే చెప్పాడు. ఈ భగవద్గీతని అధ్యయనం చేసి అర్థం చేసుకుని ఎంతో కొంత ఆచరణలో తెచ్చుకుని మోక్ష సుఖాన్ని, మోక్ష అనుభవం పూర్వీకులు, అనేక మంది మహాత్ములు, మహర్షులు, యోగులు భగవద్గీతను పఠించి తరించారు. అంటే దాని లోతులు మనకు అర్థం కావటం లేదు. భగవద్గీత చెప్పేవాడు కృష్ణుడు అందరవాడు, ఇది చెప్తాంటే అది మనకు బాగా అర్థమవుతుంది. పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి మనకు అలవాట్లు సరిగా పుస్తకం మన విషయాన్ని బాగా అర్థం చేసుకునేవు. మన అలవాట్లే సరిగ్గా అర్థం చేసుకునేవు భగవద్గీత పుస్తకం. అలాగే కృష్ణుడు అర్జునుడు చెప్పింది భగవద్గీత. తర్వాత కృష్ణుడు ఉద్ధవుడికి కూడా చెప్పారు, అది కూడా ఉద్ధవుడు భక్తుడు, అది కూడా చాలా అపూర్వంగా ఉంటుంది, అది భాగవతంలో వస్తుంది. భగవద్గీత, భాగవతం, విష్ణు సహస్రనామాలు, గాయత్రి, ఇవన్నీ కూడా కొంతమంది భక్తులు చాలా శ్రద్ధగా పారాయణం చేస్తారు, పఠిస్తారు, ఆ మంత్రాన్ని జపిస్తారు. భగవద్గీతలు చెప్పింది ఏంటంటే దీనికి షార్ట్ కట్స్ అడ్డదారులు ఏమి లేవు. అడ్డదారులు అంటే పరిగెత్తే దొరికింది కాదు. మీరు 10 రూపాయలు పట్టుకెళ్ళి కొట్లోకి 100 రూపాయలు సరుకు కొనలేరు. మీరు బజారు మీరు షాప్లోకి వెళ్ళి 10 రూపాయలు పట్టుకెళ్ళారనుకోండి మీరు, అంటే కృష్ణుడు చెప్పిన మాట మీరు అర్థమవటం కోసం ఇలా చెప్తున్నారు. మీరు 10 రూపాయలు పట్టుకెళ్ళారనుకోండి, వస్తువు 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు వస్తువు మీకు రాదు ఈ 10 రూపాయలు కానీ. అలాగే మోక్షం అనేటువంటి వస్తువుని, మోక్షాన్ని మీరు పొందాలంటే దాన్ని తగిన మూల్యం చెల్లిస్తే మీకు మోక్షం వస్తుంది, కానీ లేకపోతే రాదు. అది కృష్ణుడు చెప్పిన విషయం. మనస్సు కుళ్ళిపోకూడదు, మీ మనస్సు మొగ్గాలి. తొందర పడితే వచ్చేది కాదు, నెమ్మదిగా 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 ఓర్పుగా కృషి చేస్తే వస్తువు దొరుకుతుంది, కానీ లేకపోతే దొరకదు. మీరు తొందర పడితే కుళ్ళిపోతారు, కానీ నొంగరు. ఆ మొగ్గడానికి కూడా కొంచెం టైం పడుతుంది, కాలం కలిసి రావాలి. అంటే బహుజనక కృషి వల్ల కానీ మీరు ఒడ్డుకు రాలేరు అని భగవంతుడు భగవద్గీతలో ప్రవచనం చేశాడు. అయితే బహుజనముల కృషి ఎందుకు? పూర్వం ఏ వస్తువు అయితే మన హృదయంలో ఉందో ఆ వస్తువు ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా అదే ఉంది, దానికి ఏం మార్పు లేదు. అది ఎప్పుడు ఇష్టం మాత్రం, అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు నూతనంగా ఉంటుంది, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అయితే బహుజనముల కృషి అని మా పవిత్రుడు అవ్వాలి. పవిత్రత లేని మనిషికి, నెలలో స్పష్టత లేని మనిషికి, ఇంద్రియాల్లో బుద్ధులు ఎకరాగ్రత లేని మనిషికి, మీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నా వాడు నీకు వ్యక్తం కాదు సమా అని భగవద్గీతలో భగవంతుడు చెప్పారు. మనకి ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత వస్తే భౌతికంగానే ఆధ్యాత్మికంగానే చాలా పెద్ద వాళ్ళం అయిపోతాం. ఏకాగ్రత ముఖ్యం. విగ్రహారాధన వల్ల కూడా ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి ఏకాగ్రత వస్తుంది, నిదానంలో వస్తుంది. ఉపాసన లేకుండా మోక్షం కాదు. నీకు అనేక తలంపులు వస్తున్నాయి, అందులో మొదటి తలంపు నేను అనే దేవగతమైనటువంటి నేను అనే తలంపే అహంభావన. నువ్వు ఈ మార్గంలో ప్రయాణం చేసినా, ఏ గురువుని ఆశ్రయించినా, ఏ శాస్త్రాన్ని చదివినా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ తీర్థంలో నువ్వు స్నానం చేసినా, ఎంతమంది పెద్దల్ని ఆశ్రయించినా, పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకోబోతే నీకు మోక్షం రాలిపోయా, దీనికి అడ్డదారులు ఏం లేవని భగవంతుడు చెప్తున్నారు. నువ్వు ఆత్మ, నువ్వు కానిదాన్ని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కానిదాన్ని నేను అనుకుంటున్నావు, అనాత్మను చూసి అనాత్మ అనుకుంటున్నావు, అసత్యాన్ని చూసి సత్యం అనుకుంటున్నావు. అసలు అనాత్మ ఎందు నీకు ఆత్మబుద్ధి కలిగిన నువ్వు కాని కానీ ఎందు నేననే బుద్ధి కలగటమే అహంభావన. నువ్వు ఎలా పోగొట్టుకుంటావో అది పోగొట్టుకుంటేనే కానీ నువ్వు సహించవయ్యానని ఆచార్యస్వామి వారు చెప్పారు. నీకు ఏదో మార్గాలలో ప్రయాణం చేసి నువ్వు తొలగించుకోవాలి. ఇది ఒక రోగం. అనాత్మ ఎందుకు నీకు ఆత్మబుద్ధి ఉంది, అసత్యం అంటే సత్యబుద్ధి ఉంది, అజ్ఞానం అంటే జ్ఞానం అనుకుంటున్నావు. ఇది ఇది పోగొట్టే నువ్వు ఎవరిని ఆశ్రయించినా నీకు మోక్షం లేదు. ఆ దేహాన్ని దాని శక్తిగా పండి దేహం ఎందుకు వచ్చిందంటే ఒక మనిషికి ఒక కర్మ ఉంటుంది. ఎవరి కర్మ అంటే పడమ నీకేలా అన్నారు భగవాన్. కర్మను బట్టి జన్మ వచ్చింది, జన్మను బట్టి కర్మ వచ్చింది, కర్మను బట్టి జన్మ వచ్చింది, జన్మను బట్టి కర్మ వచ్చింది, ఎలా అనుకోకుండా ఈ జన్మ కర్మలు ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకుని ఎవరికి వస్తున్నాయో వాళ్ళని తొలగించుకుంటే నీకు మోక్షం కలుగుతుందని రమణాచార్యుడు చెప్తారు. ఇది ఒక చక్రం. జన్మ వచ్చింది కర్మ చేస్తాం, కర్మ చేస్తే మళ్ళీ జన్మ వస్తుంది, జన్మ వస్తే కర్మ చేస్తాం, మళ్ళీ కర్మ చేస్తే జన్మ వస్తుంది. సరే సరేది ఇంకా లేదు దీనికి. అంటే రెండు ఎవరికి కలుగుతున్నాయి, జన్మ ఎవరికి, కర్మ ఎవరికి, పునర్జన్మకి విచారణ చేసుకుని ఎవరికి వస్తున్నాయి, దాన్ని తొలగించుకోవడం నీ వేరుని ఉపయోగించి దాన్ని తొలగించుకుంటే నీకు మోక్షం వస్తుందని చెప్పారు. అని దేహాన్ని దాని గతికి విడిచిపెట్టే నీ ప్రారంభంలో గౌరవం ఉంటే గౌరవం వస్తుంది, అగౌరవం ఉంటే అగౌరవం వస్తుంది, ధనం ఉంటే ధనం వస్తుంది, లేకపోతే నీకు హోదా కావాలంటే హోదా వస్తుంది, అధికారం వస్తుంది, ఏదో వస్తుంది దానికి. అది నిజం కాదు, ఇది నిజం కాదు. అంటే దేహం ఎందుకు వచ్చింది, పూర్వజన్మలో రకరకాల కర్మలు చేశాం, ఆ రకరకాల కర్మలు బట్టి మనకు రకరకాల మనసు వచ్చి రకరకాల శరీరాలు వచ్చాయి. అని చేత దేహాన్ని దాని గతికి విడిచిపెట్టేసి నువ్వు విచారణ చేసుకుంటే తరిస్తావు. ఇప్పుడు కారు వెళతామనుకోండి, ఏదైనా సైకిల్ అడ్డొచ్చినా, ఎవరి దోళ్ళు అడ్డొచ్చినా, మనుషులు అడ్డొచ్చినా బ్రేక్ వేస్తూ ఉంటాం. ట్రాఫిక్ జామ్ పడతా ఉంటుంది అనుకోండి, 5 నిమిషాలు ఒకసారి మన గమ్యాన్ని కట్టడంలో చాలా టైం పడుతుంది. అలాగే నువ్వు మోక్షం పొందడానికి సాధన చేస్తున్నప్పటికీ ఈ మధ్య మార్గంలో ఎవరో నేను పొగుడుతూ ఉంటారు. సంతోషం వస్తున్నప్పుడు బ్రేక్ అయిపోయి కొంచెం సాధనకు బ్రేక్ పడిపోతాయి, లేదా ఎవరో నేను తిడతా ఉంటారు, అప్పుడే నీ మనసు కుంగిపోతూ ఉంటుంది, అప్పుడే నీ సాధనకు బ్రేక్ పడిపోతుంది. మనం కారులో ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువగా ఎదురుగా ఎవరొకరు వస్తానంటే అడ్డొస్తా ఉంటే ఆ ప్రయాణం ఎలాగ సాగదు. నిమిషానికి ట్రాఫిక్ జామ్లో పడితే ఆ ప్రయాణం ఎలాగ సాగదు. నువ్వు మోక్ష సాధన చేస్తున్నప్పుడుగా దేహానికి సంబంధించినటువంటి విషయాలను నేనే ఆరోపించుకుని మా పెద్దవాడు అంటే సంతోషించి, మా పెద్దవాడు కాదంటే కుంగిపోయి, ఇటువంటి వాళ్ళని పెట్టుకుంటే నువ్వు సాధన చేసినది ఎవరికి సాగలేదుగా అంటున్నారా రమణాచార్యులు. కర్మను బట్టి దేహం వచ్చింది, దాని గతికి దాన్ని వదిలేసి నీ పనిని చూసుకో. కర్మ కూడా వచ్చింది, మంచిదైనా చెడ్డదైనా తాత్కాలికము అనుభవిస్తే పోతుంది. మీరు మంచి చేశారనుకోండి దానికి ఫలితం వస్తుంది, అనుభవిస్తే పోతుంది. అది మంచి కర్మకైనా ఫలితమైనా చెడ్డ కర్మకి ఫలితమైనా అది పోయి కానీ ఉండి కాదు, కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది. మీకు ఏదైనా అధికారం వచ్చిందనుకోండి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే తర్వాత పోతుంది. ఇది కర్మఫలం. అది కర్మఫలం శాశ్వతం కాదు, తాత్కాలికమైంది. కర్మఫలం కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఇక రాజ్యాంగం వచ్చిన మామూలుగా రాజ్యాంగం నీకు వచ్చినా ఆ ప్రవాహం కాలప్రవాహం వచ్చే వరకు అది కొట్టుకుపోతుంది. అంటే అన్ని అది ఇచ్చిపెట్టి అని అనాత్మ విషయాలు, మంచి వచ్చిన అనాత్మ, చెడు వచ్చిన అనాత్మ, ఇవన్నీ దృశ్యాలు అన్నమయ్యా. ఎక్కడో చెప్పాడు కృష్ణుడు, కృష్ణుడు ఇంకా వారం రోజులు శరీరం నడిచిపెడతాడన్నదో వద్దవాడికి తెలుస్తుంది. కృష్ణాన్ని వెళ్ళిపోతున్నామని తెలుస్తుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టి, ప్లానెట్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నామని తెలుస్తుంది నాకు. ఏదో నీ పదాలను ఆశ్రయించుకున్నాను, నీ పదాలను సేవించుకుంటున్నాను తరించడం కోసం. అంటే నేను వెళ్ళిపోయినప్పుడు నన్ను కూడా తీసిపోతే బాగుంటుంది, నీ కూడా నేను కూడా వచ్చేద్దాను ఉంది నాకు అని వద్దవాడు కృష్ణుడిని అడిగాడు. నీతో పాటు నేను వచ్చేస్తాను, నువ్వు వారం రోజులు కృష్ణుడు వెళ్ళిపోతాడని చెప్పుకుంటున్నారు, అయ్యా నీతో కూడా నన్ను కూడా తీసుకెళ్ళి ఇంచడం నీ పాదాలు తప్పించి నాకు ఇంత లోకంలో కావాల్సిందంటే ఏమీ లేదు అని వద్దోడు కృష్ణుని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు వద్దోడు కూడా ఏమని చెప్పాడండి, నా పని ఏదో అయిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, నీ పని ఏం కావలేదు, ఆ పని పూర్తి చేసుకుని రా అన్నాడు. అంటే ఈ దేహం ఇది కింద అర్థం చేసుకుని, ఈ దేహం ఏ ప్రారంభం కోసం వచ్చిందో, ఏ పని కోసం వచ్చిందో పని పూర్తి అయిపోయింది వెళ్ళిపోతున్నాను. ఈ దేహం ఏ పని కోసం వచ్చిందో పని ఇంకా పూర్తి అవ్వలేదు, పూర్తి చేసుకోకుండా కన్నర కూడా వచ్చేస్తాం అనుకుని వెళ్ళిపోతున్నాను. మరి ఆ పని పూర్తి చేయడం ఈ భూమి మీద మళ్ళీ రావాలి, మళ్ళీ శవాన్ని ఏం చేసుకుని మళ్ళీ ఏం తిరుగుతావు ఇక్కడికి. అంటే ఒకవేళ ఏ పని నిమిత్తం వచ్చిందో పని ఇంకా పూర్తి కాలేదు, ఆ పని పూర్తయిన తర్వాత మళ్ళీ నువ్వు ఐక్యం ఇవ్వుతావు, పని ఏదో పూర్తి చేసుకో. ఇప్పుడు ఇమీడియట్గా నా కూడా రావటం నీకు కుదరదు. నిజం నీ పని ఇంకా పూర్తి కాలేదు, నీ దేహం ద్వారా జరగవలసిన పని ఇంకా పూర్తి కాలేదు, అది పూర్తి అయిన తర్వాత నాలుగు నేను వాయిక్యం అవుతావు అంటే తొందరపడకు అని చెబితే సాధనకు సంబంధించిన రహస్యం ఇక్కడ చెప్తాడు పరమాత్మ ఉద్దోడు. నువ్వు శివుడితో విని విషయాలన్నీ అనాత్మే, అవి పనికొచ్చి కాదు అనాత్మే. కళ్ళతో చూసే దృశ్యాలన్నీ అనాత్మ, అది ఆత్మతో. నీ మనస్సుతో అనుకునే ఊహలు నీ కోరికలు, నీ కోరికలు నీ ఊహలు నీ సంకల్పాలు నీ తలంపులు నీ ఆవేశాలు ఎమోషన్స్ ఇవన్నీ అనాత్మ, ఇవన్నీ సత్యం కాదు. ఈ కళతో నీ కంటితోడు చూసేది సత్యం కాదు, నీ చెవితోటి వినేది సత్యం కాదు, నీ మనస్సుతోటి ఊహించేది సత్యం కాదు, నీ మనస్సుతోటి సంకల్పించేది సత్యం కాదు. అయ్యా ఇక్కడ చెప్పింది ఈ మనస్సుతోటి ఈ మాటోటి ఈ రెండు కలిసి ఏంటి, మనం ఎందుకు భగవంతుని తెలుసుకోలేము అని చాలా గౌరవం వెళ్ళిపోయినట్టు భగవంతుని తెలుసుకోవడానికి వేదం చెప్తుంది. మనస్సుతోటి మాటోటి ఈ రెండు చాలా గౌరవం వెళ్ళిపోయినట్టు నేను తెలుసుకుంటాం, ఈశ్వరుని తెలుసుకుంటాం. చాలా రోజులు వెళ్ళిపోయిన తర్వాత తెలిసిందంటే మన వల్ల కాదు తెలుసుకోలేము పరమేశ్వరుడు. అప్పుడు వెనక్కి వచ్చేసి మనం పరమేశ్వరుడు తెలుసుకోలేము, మనం అడిగిపోతే పరమేశ్వరుడు తెలుస్తాడని వెనక్కి వచ్చేసి అనడం మొదలెట్టారు. మనస్సుతోటి మాటతోటి పరమేశ్వరుని తెలుసుకోలేము. ఒకటి తెలుసుకుందామని ప్రయత్నం, ఈ జన్మ ప్రయత్నం చేసి మళ్ళీ వెనక్కి రావాల్సిందే. మరి వెనక్కి వచ్చి ఇంకేత మనం తెలుసుకోలేకపోతున్నాం, ఈ రెండు ఆలోచించి మనం తెలుసుకోలేకపోతున్నాం అని అర్థం చేసుకుని ఇలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే తెలియబడదు, రెండాటికి మనం అడిగితే తెలియబడుతుంది. మళ్ళీ వెనక్కి వచ్చేసి వెళ్ళిన దూరం అంతా మళ్ళీ వెనక్కి వచ్చి అనగటం మొదలెట్టారు. అడిగిన తర్వాత వస్తువు వ్యక్తమైంది అక్కడ. అంటే ఉండవ సత్యం ఎక్కడవలేదు, సత్యం హృదయంలో ఉంది. నేను నీ జన్మలెత్తినా నీకు స్ఫురించదు, ఎన్ని జన్మలెత్తినా నీ హృదయంలోనే వస్తే నువ్వు స్ఫురించదు. నీకు నీ జన్మలెత్తినా నీ హృదయంలోనే వస్తే సత్యం నువ్వు స్ఫురించదు. అంటే నీరు అపవిత్రమైనప్పుడు, నీలో కొరత ఉన్నప్పుడు, నీ దేహం చుట్టూరు నీ కోరికల చుట్టూరు తిరుగుతున్నప్పుడు నీ హృదయంలో మన సత్యం ఎలా స్ఫురిస్తుంది? మనస్సు ఇంద్రియాలు ఎక్కడైతే అణిగిపోతాయో అక్కడ నీకు సత్యం. అంటే నువ్వు పవిత్రుడైనప్పుడు, నీ బుద్ధి శుద్ధైనప్పుడు, నీ మనస్సుకి పవిత్రత వచ్చినప్పుడు, ఎక్కడైతే పవిత్రత ఉందో ఆ పవిత్ర మానసం పట్ల, ఆ పవిత్రమైన మానసానికి హృదయంలో ఉన్న సత్యం స్ఫురిస్తుంది అన్నాడు కృష్ణ. ఊరికే కనబడిపోతలేదు నువ్వు, నీ మైక్ ఉందనుకో, నా కళ్ళకు మైక్ కనబడుతున్నాడు కనుకో, లేదనుకుంటున్నాను నేను ఉంది లేదనుకుంటున్నాను, అసలు వస్తువు లేదనుకుంటున్నాను, కానీ వస్తువు ఉంది. నా కళ్ళలో దోషం ఉంది, నా కళ్ళలో దోషాన్ని తీసేసుకుంది, వస్తువు కనిపిస్తున్న బుద్ధి కూడా వెయ్యి జన్మలెత్తిన మనకు కలగట్లేదు. అంటే నా కళ్ళకి మైక్ కనబడుతున్నది కాబట్టి లేదనుకుంటున్నాను అట్లా, నా కళ్ళలో దోషం అనేది కనిపించడం లేదని కనీసం స్ఫురిస్తే నీకు ఇక కళ్ళలో దోషం తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తా, వస్తువు కనిపిస్తుంది అంతా భగవంతుడే అనుకో, అంతా భగవంతుడే అనుకో, అంతా ఈశ్వరుడే. ఇది వేరు అది వేరు అనుకోవద్దు, అది వేరు ఇది వేరు అనుకోవద్దు. నేను ఎవరైనా బాధపడుతున్నాడనుకో, భగవంతుడే వాడి రూపంలో బాధపడుతున్నాడనుకో, నేను గీయవాడు దేవుడే, నేను గీయవాడు బాధపడుతున్నాను అనుకున్నవాడు దేవుడే, హృదయంలో ఉన్నవాడు దేవుడే. ఈ మొదలని అడిగి ఎడదీసేది అంతా ఒకటే మొద్ద, ఎంతా ఉంటే అప్పుడు అదే ఇది ఇది అది ఏమి తేడా లేదు. శరీరం ఉన్నా లేకపోయినా, లోకం కనిపించిన లోకం కనిపించకపోయినా, అంతా దేవుడే అనుకుంది అనుకుంది. ఇక్కడ ఎవరైనా మనం బాధపడుతున్నారనుకోండి, అది దేవుడే వాళ్ళ రూపంలో ఎలా బాధపడుతున్నారంటే నీకు ఉద్రేకం రాదు, అంతా దేవుడే, అంతా అంతా ఈశ్వరుడే, అంతా ఉంటే మొద్ద అని తక్కువ నీకు అర్థం కావాలి. బ్రహ్మను నీ హృదయంలో ఉన్న బ్రహ్మము నీవే అన్న సంగతి నీకు తెలియకపోతే నీకు శాశ్వత సుఖం, నిజమైన సుఖం రానే రాదు. రకరకాల సుఖాలు లోకంలో ఉన్నాయి. ఈ సుఖాలు నిజమో కాదు, వాస్తవం కాదు, యథార్థం కాదు, పైగా భవిష్యత్తులో లోకాలు తీసుకొస్తాయి. అంటే నీకు నిజమైన సుఖం నీకు కావాలంటే, వాస్తవమైన సుఖం కావాలంటే, టెంపరీ కాకుండా పెర్మనెంట్ పోస్ట్ పెర్మనెంట్ సుఖం కావాలంటే, అది నీ హృదయంలో నిజమే ఇవ్వగలదు. కానీ ఇండియాలో ప్రపంచంలో ఇవ్వలేదు పెర్మనెంట్ సుఖం. అంటే ఆత్మసుఖం తప్పించి, ఆత్మశాంతి తప్పించి, ఇతరులు భోగం అనిపించి భోగాలన్నీ కేవలం తాత్కాలికం, దానికి ముగింపులే ఆజీవం. సరే తాత్కాలికమైన భోగం నిజం కాదు. అంటే నువ్వు అనుభవించే ప్రతి భోగం కూడా నీకు రోగంగా మారిపోతుంది పరిణామం. అంటే ఉండేవాడు ఏదో కొంతమంది ధనం సంపాదించుకుందామనుకుంటున్నారు, కొంతమంది యశస్సు సంపాదించుకోవాలనుకుంటున్నారు, అనేక రకాలు ఎవరి కర్మను బట్టి ఎవరి వాసన బట్టి అది సంపాదించుకోవాలనుకుంటున్నారు. నువ్వు ఆనందాన్ని సంపాదించుకో, నువ్వు ఆనందాన్ని సంపాద ఎక్కడ నీ హృదయంలో ఉంది ఆనందం, అక్కడికి వెళ్తే నీకు తెలుస్తుంది. అందరూ తరవడు సంపాదించుకుంటున్నారు, నువ్వు ఆనందాన్ని సంపాదించుకో అన్నాడు పరమాత్మ. ఆత్మజ్ఞానం గురించి నీకు ఎవరైతే ఉపదేశిస్తున్నాడో, ఎవరైతే బోధిస్తున్నాడో వాడిని గురువు అని అంటాడు. కానీ శ్రీ రమణ పరిభాషలో భగవానికి ఇంకా సూక్ష్మమైన నిర్వచనం ఉంది. గురు అంటే కేవలం అనేక ఆత్మజ్ఞానాన్ని, ఆత్మశాంతి గురించి, ఆత్మలో ఉన్న ఆనందం గురించి బోధించేవాడు మాత్రమే గురువు కాదు. ఆయన దృష్టిలో అసలైన గురువు అంటే తన ఆత్మసాక్షాత్కారం పొంది, అంటే తాను పొంది బోధించాలి వాడు గురువు. తను బోధిస్తూ తన అనుభవాన్ని కూడా అందులో మిళితం చేసి ఇతరులను కూడా ఆ స్థితిని పొందించడానికి సహాయ సహకారం ఇస్తూ, వాడికి బోధిస్తూ అనుగ్రహాన్ని కూడా ఇస్తూ, వాడికి అనుగ్రహాన్ని కూడా ఇస్తూ, ఆ వస్తువు ఏదైతే పొందాడో ఆ వస్తువుని ఇతర చేత పొందింపు చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు గురువు. నిజం నువ్వే, నిజమో నువ్వే, కానీ కళతో చూసేది నిజం కాదు, శివుడితో విన్నది నిజం కాదు, నీ మనస్సుతో ఆలోచించేది నిజం కాదు. ఎలా అనాత్మే, నీకే చూడబడేది అంతా కూడా అసత్యమే, కానీ సత్యం కాదు, అనాత్మే కానీ ఆత్మ కాదు. అంటే ఈ విషయం కృష్ణుడు ఉద్దవుడికి చెప్పిన విషయం మనకు అర్థమైతే దేనికి అసక్త ఉంది అంటే భగవాన్ చెప్పేది ఏంటంటే భగవద్గ్రహం ఎప్పుడూ ఉంది, భగవద్గ్రహము ఎప్పుడు భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు. భగవంతుడు ఒకప్పుడు నుండి మరొకప్పుడు లేకపోవడం లేదు, ఒకప్పుడు నుండి మరొకప్పుడు లేకపోవడం కానీ, ఒక స్థలంలో ఉండి మరొక స్థలంలో లేకపోవడం కానీ, ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో కానీ లేకపోవడం కానీ కాదు. అన్ని కాలాల్లో ఉన్నాడు, అన్ని ప్రాంతాల్లో ఉన్నాడు, అన్ని దేశాల్లోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంటే దేశ కాలాలకి అతీతంగా ఉన్నాడు, దేశ కాలాల్లో ఉన్నాడు, అంతటా అంతటా ఉన్నాడు. కానీ నీ కేంద్రగ్రహం వల్ల నీకు తెలియటలేదు అంతటా ఉన్న వస్తువు. నీ కేంద్రగ్రహం పోగొట్టుకోవడం మానేసి దేవుడు లేవుడు అని అంటున్నావయ్యా అంటున్నాడు అక్కడ భగవాన్. మబ్బులకి కింద ఉంటాడు సూర్యుడు, మబ్బులకు పైన ఉంటాడు. కానీ ఆ మబ్బు ఏం చేస్తుందంటే సూర్యుడు మనకు కనపడవద్దు, మబ్బు ఏం చేస్తుంది సూర్యుడిని మనకు కనపడినవు. అప్పుడు ఏమనుకుంటాయి మన సూర్యుడు లేదని అనుకోవచ్చు. అదేవిధంగా నీ మనస్సు కల్పించిన విషయాలు, నీ మనస్సు కల్పించిన సమస్యలని, ఆ సమస్యల వల్ల ఆ ఉన్న వస్తువులు ఉన్నట్టుగా నువ్వు చూడలేకపోతున్నావు. నీ మనస్సు యొక్క చేపలు, నీలో ఉన్న తిండతనం, నీలో ఉన్న క్రమశిక్షణ లేకపోవటం, ఏ కారణాలకు వస్తువు తెలియకపోవటం కానీ లేకపోవటం వల్ల కాదు అయ్యా. అంటే భగవాన్ అన్నాడు చెప్పారు, మనకి గాలి వనరులైనటువంటి ప్రకృతి వైపురిచ్చారు వల్ల వచ్చే సమస్యల కంటే, ఎక్కడ కొండలకి ఇంట్లో కూడా వచ్చే పెంచుల కంటే, లేదా పరిసరాలు లేకపోవడం వచ్చే ఇబ్బందుల కంటే, మీ మనస్సు కల్పించిన బాధల వల్ల మీరు ఎక్కువ కష్టపడుతున్నారు, దుఃఖపడుతున్నారు అని చెప్పారు. అంటే మీ మైండ్ క్రియేట్ చేసే సమస్యల వల్ల మీరు ఎక్కువ బాధపడుతున్నారు. కొన్ని మీ ఇంట్లో అత్తకోడలకు పేచి వచ్చి, తోడు కోడలకు పేచి వచ్చి, ఇటువంటి పేచల వల్ల నూటికి పది ఎకరాలు బాగా, నూటికి పది వస్తాయని కొన్ని మీకు బాధలు. ఈ గాలి వల్ల పంటలు సరిగ్గా పండకపోవటం, ఈ ప్రకృతి వదిలిపించే వల్ల ఒక పది, ఒక 10% వస్తాయని కొన్ని బాధలు, లేదా నూటికి 80 బాధలు మీ మనస్సు వల్ల వస్తాయని సంగతి మీకు తెలియట్లేదు. మీ మనస్సు కల్పిస్తాం, మన మనస్సు కల్పించిన సమస్యలు కూడా ఎక్కువ బాధపడతాం. కల్పించేది అదే, అందులో పడేది అదే, నలిగిపోయేది అదే. మరి అందులోంచి నన్ను బయటికి విడిపించమని భగవంతుని ప్రార్థించింది అదే. దానికి ఒక పండగ ఇదే పని, ఏదో కూడా కల్పించడం, అక్కడి నుంచి దుఃఖపడటం, ఆ దుఃఖం నుంచి బయటకు రమ్మని దేవుని ఒకటి వేసుకోవడం, దేవుని ప్రార్థించడం, ఒక పని లేదు అదే పాటి ఆయన తీసేస్తే ఏ గొడవ లేదు. అంటే మనం కల్పిస్తాం నీ దుఃఖం అంతా కూడా, మనం కల్పిస్తుంది నీ టెన్షన్, నీ బాధ, నీ విషాదం అంతా కూడా నీ మనం కల్పించండి. అందుకే భగవాన్ చెప్పారు మనస్సు ఉంటే అంతా ఉంది, లేకపోతే ఏది లేదు. అయితే గురువులను ప్రార్థించడం, ఈశ్వరుణ్ణి ప్రార్థించడం మనోచాపల్ని ఆపు చేయడానికి. మనసులో ఎప్పుడైతే వంటరం ఆగిందో, వేవరింగ్ ఆగిపోయిందో, ఉన్న వస్తువు నీకు ఉన్నట్టుగా స్పష్టంగా, అస్పష్టంగా కాదు, అరచేతిలో ఉన్న వస్తువు నీకు ఎంత స్పష్టంగా గోచరిస్తుందో అంత స్పష్టంగా నీకు వస్తువు వ్యక్తమవుతుంది. ఎప్పుడు నీ మనసు యొక్క చాపల్యం, వంటరింగ్, వేవరింగ్ అది ఆగిపోయిన ఈ బయట గురువులు చేసే పని ఏమీ లేదు, లోపల గురువుని ఆలోచించడానికే బయట గురువులు అందరూ చేస్తున్నారు. ప్రభుత్వం దేవగతమైనది, స్నేహం అనేది దేవగతమైనది, యువతం అనేది దేవగత అధ్యయనం పోయినప్పుడు ఏమీ పోతాయి. కానీ గురువుతో ఇక్కడ అనుబంధం జన్మ జన్మ నుంచి అలా కొనసాగుతుంటుంది. మీరు తత్వం తెలిస్తేనే కానీ సుఖం తెలియదు నీకు, తత్వం తెలిస్తేనే కానీ దైవం అంటే ఏంటో నీకు తెలియదు, తత్వం తెలిస్తేనే కానీ చాలా వస్తుందంటే ఏంటో నీకు తెలియదు. అసలు దాన్ని పుణ్యం చేయడం కోసం జన్మ జన్మలకి నీ కూడా వస్తే నిన్ను వెంటాడు, నువ్వు తరలిపోతూ వస్తూ నిన్ను వెంటాడు. ఎక్కడ నీ జీవితానికి మేలు చెప్పావు, నువ్వు ఏ దోషాల నుంచి నిన్ను విడుదల చెయ్యాలో, ఏ దోషాల నుంచి విడుదల పొందటం నీ ప్రయత్నం మొదలు పెడితే, నువ్వు ఎంతటి నువ్వు ప్రయత్నం బయటకు రాలేదు కానీ అప్పుడు గురువు సహకరించి ఆ దోషం నుంచి నువ్వు విడుదల చేస్తాడు. ఈ జన్మ జన్మలు కొనసాగిస్తూ ఉంటాడు. నీకు సత్యం తెలిసే వరకు వాడే గురువు. ఇతరులో ఉన్న గుణాలను కూడా దోషాలుగా చూసే బుద్ధి ఉంటుంది మనకు. మనకు ఎలాగైనా గుణాలు లేవనుకోండి, ఇతరులు ఎవరికైనా మంచి గుణాలు ఉంటే వాళ్ళని కూడా దోష, ఆ గుణం కూడా దోషం కింద కనిపించే పాడు ఉంది మనకు. ఇంట్లో ఎక్కడ బాగుపడతాం మనకి, మనకు ఎలాగైనా మంచి గుణాలు లేవు, ఇతరులు ఎవరికైనా మంచి గుణాలు లేకపోతే ఆ మంచి గుణాలు కూడా దోషాలతో చూస్తాం మనం. ఈ పాడు బుద్ధి నుంచి నేను విడుదల చేయడం కోసం ప్రతి క్షణంలో నేను కూడా వస్తాడు నీకు మార్గం చూపించడానికి, వాళ్ళు వస్తువును ఉన్నట్టుగా గుర్తింపు చేయడానికి నేను వెంటాడుతూనే ఉంటాడు. ఈ బయట గురువులందరూ కూడా నీ లోపల ఉన్న వస్తువుకి అంటే నీకు సుఖస్వరూపం ఆనందం, ఆనందం ఎక్కడైతే ఉందో ఆనంద సాగరంలోకి ఆ శాంతి సాగరంలోకి ఆ శాంతి సముద్రంలోకి నేను తీసుకెళ్లే వరకు బయట గురువు వెంటాడుతూనే ఉంటాడు. నువ్వు ఎక్కడున్నా, ఏ జన్మలో ఉన్నా, స్త్రీ రూపంలో ఉన్నా, పురుషుడు రూపంలో ఉన్నా, ఒకరి జంతువు రూపంలో ఉన్నా, కానీ ప్రారంభాన్ని బట్టి మా స్త్రీ రూపం కావాలి, పురుష రూపంలో జంతు రూపం వచ్చినందుకు జంతు రూపంలో కూడా ఉందని నిమ్మించబెట్టడం వాడు. ఏదైతే పూర్ణ వస్తువు అదే సత్యం, ఏదైతే సత్యమో అదే పూర్ణం. అయితే ఆ వస్తువు నీకు అనుభవించి వేయించే వరకు నేను గురువు వెంటాడుతూనే ఉంటాను, విడిచిపెట్టే సమస్య లేదు. అదే పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క. నీకు భార్య గురువులు దొరకకపోతే మీ ఇంటికారి పని మనిషిని గురువుగా తీసుకున్నావు అన్నాడు రామకృష్ణ భగవాన్. మీ ఇంటికారి పని మనిషి ఉంటారు, ఆ పని మనుషులు మీరు గురువుల కింద తీసుకోండి అన్నాడు పరమహంసం. ఏమిటంటే ఆయన ఏమన్నాడంటే, ఆ పని మనిషి మీ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది, మీ పిల్లల్ని ఎత్తుకుంటుంది, మీ మనవరం ఆడిస్తుంది, వేరే వాళ్ళు చేస్తూ ఉంటుంది, బట్టలు తిరుగుతూ ఉంటుంది. మీరు మీ ఇంట్లో ఎలా తిరుగుతారో మీ పని మనిషి కూడా అలా ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది, అన్ని పనులు చేస్తూ ఉంటుంది, మీ మనవరాలను ఎత్తుకుంటుంది, మా శాంతి మా శాంతి మా శాంతి అంటూ ఉంటుంది, అందరూ పిల్లలు ఎత్తుకు తిప్పుతూ ఉంటుంది, బలార్ కడుతుంటే బలార్ కడుతుంది. మీ పనులు మీరు ఎలా చేసుకుంటున్నారో మీ పని మనిషి కూడా అలాగే చేసి పెడుతుంది. అక్కడ వ్యవసాయం మీరు పని మనిషి విడిచిపెట్టేసి మీ ఇల్లు ఎక్కడ వెళ్ళి పని మనిషిని విడిచిపెట్టి చూసి మీరు వచ్చేస్తున్నారు కదా, ఎవరు చేస్తారు మీ పని మనిషి? ఇదే రామకృష్ణ పరమస్ గారు చెప్పారు. తన తన హృదయం తిరగడంలో తన మన మూలంలో తనకి ఆ ఎక్కడో లోపల, కానీ ఇదంతా నాది కాదు అని ఆ పని మనిషికి తెలుసు. అదేవిధంగా నువ్వు ఇంట్లో జీవించినప్పుడు కూడా ఈ ఇంట్లో ఉన్న జన్మ ఈశ్వరుడు మనుషులు అనుకో, నీ సొంతం అనుకోవద్దు, ఆ పని మనిషికి ఇదంతా చేస్తుంది ఇదంతా నాదే అనుకో. అలాగే ఇంట్లో ఉన్న నువ్వు ఏదైనా పని చేస్తే ఇదంతా నాదే నువ్వు చేయకు, అది ఈశ్వరుడు సంబంధించిన పని నేను చేస్తున్నాను భావంతో వచ్చి. అది ఇది నేర్చుకోండి, టెక్నిక్ నేర్చుకోండి. భగవాన్ ఏం చెప్పారంటే రైల్వే స్టేషన్ నేర్చుకోవాలి, బంగారం నేర్చుకోమన్నారు. రైల్వే స్టేషన్ నేర్చుకుంటే ఒకసారి కరెక్షన్ ఎక్కువ వస్తుంది, తీసుకెళ్లి బ్యాంకులో పడేస్తాడు, ఒకసారి కరెక్షన్ తక్కువ వస్తుంది, ఇవన్నీ బ్యాంకులో పడేస్తాడు. ఎక్కువ వచ్చినప్పుడు సంతోషం లేదు, తక్కువ వచ్చినప్పుడు దుఃఖం లేదు. ఇంటి నుంచి డబ్బంతా గవర్నమెంట్ ఉందని ఆయనకు తెలుసు. ఎంత డబ్బంటే అలాగే నీ ఇంట్లో, నీ ఇంట్లో ఉన్న మనుషులకి నువ్వు సేవ చేయాలి. అందరూ ఈశ్వర సంబంధించిన జీవాలు అనుకో, జీవాలు అనుకో, నీ దేహమేది కానప్పుడు వాళ్ళు జీవాడు ఎలా అవుతారు అంటే జీవాలు అనుకో. మనలో పనిచేయ రామం రావచ్చు, నష్టం రావచ్చు, జీవాళ్ళు అనుకోవడం నీకు దుఃఖం వస్తుంది. ఇదంతా నీది కాదు, ఇదంతా ఈశ్వరుడు అనుకుని నువ్వు పని చేస్తే నీకు అప్సరాలు డౌన్స్ రావు, ఎచ్చు తగిలిపోతాయి నీ బుద్ధిలో. ఎచ్చు తగ్గ ఎప్పుడైతే నీ బుద్ధిలో పోయినో నీ నిర్మలత్వం వస్తుంది, నిష్కలత్వం వస్తుంది దానికి ఏం బుద్ధికి, అప్పుడు నీవుడే నువ్వు సత్యం నీకు స్ఫురిస్తున్నవయ్యా అన్నారు. అంటే ఎన్ని శాస్త్రాలు ఏదైనా ఆ మనసులో నిర్మలత్వం ఆ నిష్కలత్వం ఆ కుదురు రాకపోతే ఆ చెండకరణ బాగపోతే వస్తువు నీకు వ్యక్తం కాదు. నీ చూపులో ఉన్న దోషములు, నీ కంటిలో ఉన్న దోషములు వస్తే కనిపించడం లేదని బుద్ధి నీకు రావటం లేదు, అసలు వస్తువు లేదు అనుకుంటున్నావు. ఇది చెప్పడానికి గురువు నీ దగ్గరికి వస్తా, వచ్చి ఊరుకోడు నీ కంటిలో ఉన్న దోషాన్ని తెలుస్తాడు. ఆ వస్తువు నీకు వ్యక్తమయ్యే వరకు నిన్ను వెంటాడతాడు, అంటే నీకు మూతులు పడతాడు. గురువు కన్నార పడితే నువ్వు ముందుపోవడం రోజు కుళ్ళిపోతావు. అంటే నువ్వు ముందుపోయే పక్కనకి వచ్చే వరకు నిన్ను వెంటాడు, అప్పుడు నిన్ను మొంగ పెడతాడు వాడు. కొంతమందికి మాటలో కవటం ఉంటుంది, చేతలో కవటం ఉంటుంది, ఆ కళలో శాంతి ఉండదు, మనసులో కుదిరి ఉండదు. దుర్వాసం లేకనే సద్వాసం ఉండవు, దురాచారం లేకనే సదాచారం ఉండదయ్యా. ఒకవేళ నీకు దురాచారం ఉన్నా లోకం నిన్ను విమర్శించినా గురి విడిచిపెట్టడం నీకు సదాచారం అయితే తీసుకునే వరకు ఆ స్వాది వరమే ఆ సమృద్ధి నీకు కలిగే వరకు ఒకవేళ లోకం నిన్ను హెచ్చరించినా గురువు నిన్ను విడిచిపెట్టడం ఇప్పుడు గురువు అంతటి వాడు నేను చేసే వరకు వాడే గురువు. ఇప్పుడు మీ బిడ్డలు ఎవరైనా చెడిపోయాడు అనుకున్నప్పుడు ఆ గ్రామం చెడిపోయిన గ్రామం ఉంటుంది, తల్లి మటు కలగాలనుకుంది, వాడిని బాగు చేయాలనుకుంటుంది, వాడి గురించి బాధపడుతుంది, వాడి గురించి విలపిస్తుంది, వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. గురువు కూడా అటువంటి వాడు గ్రామం విడిచిపెట్టేస్తున్నాను కానీ తల్లి విడిచిపెట్టు. వాడి గురించి ఆలోచిస్తుంది, వాడు అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం. శాస్త్రం అటువంటిది, ఈశ్వరుడు అటువంటి వాడు, గురువు అటువంటి వాడు. అంటే శాస్త్ర కృప, గురు కృప, ఈశ్వర కృప లేకుండా మనం తరించలేము. ఏ పని చేసిన దేవుడు పనినే చెయ్యి. నేను ఈ సొంత పని కాదు, దేవుడి పనినే. ఆ పనులను దేవుడిని చూస్తూ ఉంటుంది. నీ ఇంట్లో మనుషులు నీవు చూసు. నువ్వు ఉండగా అల్ల నిలిపోతారు, వాళ్ళు ఉండగా నువ్వు నిలిపోతావు. నీ వాళ్ళు ఎలా కొడతారు? నా దేహమే నాది కానప్పుడు ఏది నాదవుతుంది? అదే కృష్ణుడు ఉద్దాడు, ఏది ఇది నాది, ఇది నాది, ఇది నాది నాకూడదు, నాది కాదు, నాది కాదు, నాది కాదు అని అలా కనకూడదు, అలా కనకూడదు, ఇలా కనకూడదు. భగవంతుడు నీకు ఏ పని అడిగి అప్పగించాడు ఆ పని చెయ్యి. ఆ పని ద్వారా పరించడానికి ప్రయత్నం చేయి, ఈ పనిలో నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయకు. ఇప్పుడు నాకు కూడా రావద్దు, నీ పని పూర్తయ్యి కనుక రావచ్చు, ఎంత చేయకు. నేను వచ్చేస్తానంటే వద్దు వాడుకున్నాడండి. కృష్ణుడి పని వస్తానంటే ఉందిగా నీ పని పూర్తమే, ఆ దేహం అర్థమే, ఈ పని కోసం దేహం వచ్చిందా, పని పూర్తి కానీ తర్వాత రావచ్చు. ఇప్పుడు కన్నడ మా కూడా వస్తే మళ్ళీ శవానం అయ్యాలి, నువ్వు ఈ ప్లానెట్లోకి రావాలి, ఆ పని మళ్ళీ నీ చేత చేయిస్తాడు ఈశ్వరుడు. అంటే నా పని అయింది కాబట్టి ఏడిపోతున్నాను, నీ పని ఇంకా పూర్తి అవ్వదు కానీ పూర్తి చేసుకుని దానికి పరంధామంలోకి వచ్చిన. అంటే గురువు యొక్క పదం అడగక్కర్లేదు, మీ అనుగ్రహం మాకు కావాలి, మీ దైవం అక్కడ కావాలని అడగక్కర్లేదు. అంటే నువ్వు సిన్సియర్గా పనిచేస్తుంటే గురువు కొడుకు దాని అంతలు అదే ప్రవర్తిస్తుంది. కథకం లేకుండా మాట్లాడితే, కథకం లేకుండా పనిచేస్తే, నిష్కామంగా కనుక నువ్వు పనిచేస్తుంటే గురువు కృప, ఈశ్వరు కృప దాని అంతలు అదే వస్తుంది. నువ్వు ప్రత్యేకంగా అడగక్కర్లేదు, నీ కృప నాకు కావాలి, నీ మనిషి నాకు చూపించు, నీ కంపేషన్ నాకు చూపించని అడగక్కర్లేదు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి నీ కన్ఫెషన్ చూపిస్తే, నీ మనిషి చూపిస్తే వాళ్ళకి చూపిస్తున్నామని గురువు తెలుస్తుంది కదా, వాళ్ళ కన్ఫెషన్ కూడా నీకు వస్తుంది. ప్రత్యేకంగా అడగక్కర్లేదు. సమాజంలో కనిపించే మనుషులు కూడా నువ్వు కొంచెం దయ చూపిస్తే ఈశ్వరుడు కనుగొని నీకు చూపిస్తాడు. నేను అందరికీ దయ చూపిస్తున్నాను, నువ్వు నన్ను దయ ఎందుకు చూపించడంలో నీ కంప్లైంట్ చేయక్కర్లేదు. ఆయన సర్వసాక్షి, ఆయన అన్నీ చూస్తూ ఉంటారు. నేను ఇద్దరినీ చూసే దేవుడు జగన్ వ్యవస్థలో చూడరా? నేను ఇద్దరిలో కూడా దేవుడు, నేను ఇద్దరిని కూడా చూస్తున్న దేవుడు. ఈ మామూలుగా ఈ ప్రకృతిలో ఈ బాహ్యంగా చూసి నువ్వు చేసే సంఘటన చూడడా? నీకు వచ్చే తలంపు నా చూడగడా? అంటే నువ్వు చేసే పని, నువ్వు మాట్లాడే మాట దయాపూరితంగా ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి, అంకిత భావంతో ఉండాలి. అది దేవుడు కృప అడగక్కర్లేదు. నువ్వు ఏ భావంతో చేస్తున్నావో, ఏ కృపాదృష్టితో చేస్తున్నావో, ఏ కరుణాభావంతో నువ్వు చేస్తున్నావు, ఈశ్వరుడు చూస్తూనే ఉంటాడు. తన కృపని, తన దయని నీకు పంపిస్తాడు. నువ్వు ఇతరులకు ఏం చూపిస్తే నీ పక్కన అదే చూపిస్తాడు. ఇతరులకు నువ్వు కన్ను చూపిస్తే నీ పక్కన కన్ను చూపిస్తాడు. నువ్వు చేసే పని కపటం లేకుండా పని చేస్తే నీ మనసును శుద్ధి చేసి, నీ మనసును బుద్ధి చేసి, పరతబుద్ధిని తొలగించి, సద్బుద్ధిని, ఆ సహజ హృదయాన్ని, ఆ శరీరాన్ని నీకు తెలియజేసి నీ బుద్ధికి వస్తువు ఎక్కడ ఏదైతే చేస్తాడు, అది గురువు యొక్క డ్యూటీ, ఈశ్వరుని యొక్క డ్యూటీ. అది నువ్వు ప్రత్యేకంగా అడగవలసినటువంటి పని లేదు. నీ చేతిలో ఉన్న పని ఏదో నువ్వు చేసి విడిచిపెట్టేది, తర్వాత వచ్చి ఏదో వస్తుంది, దానికి ఏదో రాదు. ఎక్కడైతే నువ్వు పనికి రాదు, మీలో ఏదైనా బలహీనత ఉంది, ఆ బలహీనతను తెలుసుకుని అందులో బలహీనత నుంచి బయటకు రావడానికి మీరు ప్రయత్నం చేస్తుంటే సినిసర్గా ఈశ్వరుని కృప సహాయం వస్తే మీకు ఆ బలహీనత నుంచి, ఆ దోషం నుంచి మీరు విడుదల పొందుతారు. మీరు నిజంగా ప్రయత్నం చేస్తున్నట్టయితే అంటే ఈ దళబుద్ధి ఉన్నంతకాలం తత్వం తెలియదు. ఈ వేరు అది వేరే అనుకోకుండా అది ఇది ఇదే అది. అంటే మీరు పూజ, మీరు ఇంట్లో మీ ఇంట్లో పూజ గదులు ఉంటారు కదా, ఆ పూజ గదిలో దేవుడికి ఎలా పూజ చేస్తారో సమాజం పట్ల మీరు చేసే పని కూడా అలా పూజకంగా ఉండాలి. అప్పుడు అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు, యోగ్యత కలుగుతుంది. అంటే మన గుళ్ళు ఇంట్లో పూజ ఒక రకంగా చేస్తాం, బయట వచ్చే పని ఒక రకంగా చేస్తాం. ఆ పని కూడా మీకు పూజ కింద మారిపోవాలి. అప్పుడు మీకు చైతన్య స్థాయి పెరుగుతుంది, సామాజిక స్పృహ పెరుగుతుంది, మీకు మోక్షానికి మార్గానికి కనిపిస్తుంది. కొంతమందికి మాట్లాడితే ఉద్యోగం వస్తుంది, మాట్లాడితే కళ్ళు అడబడుతూ ఉంటాయి, మాట్లాడితే ముక్కుల నుంచి జీవుడు జీవిస్తూ ఉంటారు, కొంతమంది ఉద్యోగపడుతూ ఉంటారు, కళ్ళు అడబడతాయి, ముక్కుల నుంచి జీవుడు కారుతుంది, రక్తపోటు పెరిగిపోతూ ఉంటుంది, కనిపించడం వల్ల తిట్టడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ ప్రతిరోజులన్నీ మీరు మీలో రజోగుణం వల్ల వస్తున్నాయి. చేసింది 5 రూపాయల పని 5 రావాలని ఎక్స్పెక్ట్ చేయటం, நீ ஜெயிச்சிருக்க 5 ரூபாய் இது உண்டது இப்படி எந்த ஒரு ஜெயிச்சோட எக்ஸ்பெக்டேஷன் அறிஞர்
பண்றோம் லட்சணம்
தமோகன லட்சணம் ఏదైనా పని వచ్చిందంటే చనిపోయిన కూడా తలుచుకోవడం అంటే కింద వచ్చేది పెద్దల మనుషులు కూర్చోటం మీకు అమోఘ లక్షణాలు ఎలా ఉన్నాయి రజోగుణ లక్షణాలు ఉన్నాయి అంటే ఒకవేళ సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయి అది కూడా గుణమైన చైతన్యానికి గుణాలు లేవు గుణాలన్నీ మాస్టర్లో ఉన్నాయి ప్రకృతిలో ఉన్నాయి చైతన్యానికి గుణాలు ఏమి లేవు ఏమన్నా ప్రకృతిలో గుణాలు జీవుల యొక్క ఈ గుణాలు అయ్యా మీ సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకో ప్రాక్టీస్ చేయాలి సార్ దాని ఏది లేదు అలవర్చుకో ఆ సత్వగుణం ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళతో సహవాసం చేసి వారిని ఆశ్రయించి వారిని ప్రశ్నించి ఆ సత్వగుణాన్ని కూడా అలవాటు చేసుకునే దాన్ని దానికి సంబంధించిన అస్పష్టత కానీ సత్వగుణంలో ఉన్న లాభాన్ని ఏంటో స్పష్టంగా గ్రహించాలి అస్పష్టంగా కాదు క్లారిటీ ఉండాలి మీకు సత్వగుణం కూడా గుణమే నేను కాదంటున్నాడు నువ్వు సత్వగుణాన్ని నేర్చుకుంటే మిగతా రెండు ఈ సత్వగుణం ఏం చేస్తుందంటే నెమ్మదిగా రజోగుణాన్ని తమగుణాన్ని పనిచేస్తుంది బయటకు చూడేస్తుంది లోపల నుంచి ఆఖరి మనం కూడా గుణమే కదా ఈ జీవుడికి మనం ఉన్నాకనే వస్తువు తెలియదు కదా ఈ తమగుణాన్ని రజోగుణాన్ని బయటకు దొరికితే ఆఖరి నది కూడా చచ్చిపోతుంది నీకు వస్తువు వ్యక్తం చేయడం కోసం అది సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకో దాన్ని ప్రాక్టీస్ చేసుకో నీకు చేత కాకపోతే అది ఉన్నవాడితో సహవాసం చేసి ఆ సత్వగుణాన్ని పొందితే ఆ సత్వగుణం ఏం చేస్తుందంటే మిగతా రంగుగుణాన్ని తొలగించి చివరికి వచ్చే నీకు తత్వం తెలిసి మీరు అది కూడా నీకు దారిచ్చి పక్కన పోతుంది అది కూడా చనిపోతుంది అది కూడా మనసులో ఒక భాగమే సత్వగుణం కూడా ప్రకృతిలో భాగం అన్ని రూపాలు భగవంతుడే అన్ని నామాలు భగవంతుడే మీరు ఏ అవతారం పురుషుని ఏ గురువుని ఆశ్రయించి పని చేసుకునే మీరు తరిస్తారు కవటం లేకుండా చేస్తే భగవంతుడికి ఆకారం లేదు భగవంతుడికి ఒక పేరు లేదు మన కోసం ఒక రూపం ధరించి ఒక పేరు పెట్టుకుని వస్తున్నారు మనతో పరిచయంగా ఉండడం కోసం మనతో మాట్లాడటం కోసం మనలో ఒకటిగా నిలవడం కోసం అయితే ఆయనకి మనకి దేవంతో దేవంలో ఉన్నప్పుడు కూడా తను దేవం కాదని తెలుస్తూ ఉంటుంది ఈశ్వరుడికి మనం ఏ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహంతో కాలాక్ష్యం పొందుతాం ఉంటుంది ఎవరైనా మనం చూసినా ఎవరైనా పుట్టిగా ఉన్నారో ఒక పుట్టిగా ఉన్నారండి మీరు దుఃఖం వచ్చేస్తున్నారు మీరు ఎవరైనా పుట్టిగా ఉన్నారనుకోండి ఏమిటి అంత పుట్టిగా ఉన్నారంటే మీ దేహం పుట్టిగా ఉంది మీరు పుట్టిగా లేరు అంటే దేవంతో కాలాక్ష్యం మీకు దుఃఖం వచ్చేస్తుంది అదే ఈ సేవ యొక్క ప్రయోజనం ఏంటంటే నువ్వు పూజ చేయి జపం చేయి జ్ఞానం చేయి విచారణ చేయి పెద్దలను ఆశ్రయించి తీర్థశ్రమాలు చేయి ఎన్ని చేసినా దేవబుద్ధి తగ్గుతూ ఉండాలి ఆత్మబుద్ధి పెరుగుతూ ఉండాలి దేవబుద్ధిని నశించిన మరుక్షణంలో నీకు ఆత్మబుద్ధి కలుగుతుంది ఆ చైతన్య బుద్ధి కలుగుతుంది మోక్ష సామ్రాజ్యానికి నువ్వు అధిపతి అవుతావు నిర్వాణ సుఖాన్ని పొందుతావు స్వర్గరాజ్యాన్ని పొందుతావు అయ్యా దేవగతమైన బుద్ధి నశించిన వెంటనే మనందరూ శాంతి మనకు అందటం లేదు సుఖం అందటం లేదు మనకు ఆ సుఖం అందటం లేదు కాబట్టి మన కేరం చేసే కాకుండా టీవీలు సినిమాలు లేదా పక్కన రోజు వెళ్ళి ఆయన పని బాగా చేసి అక్కడ కూర్చోవడం ఏదో బాధకాన్ని కోసం ఇవి ఏం చేస్తాం మన సమస్యలను పరిష్కారం చేసుకోవడం మన శక్తి లేదు ఈ సమస్యలు మర్చిపోవడం కోసం టీవీ పెట్టుకోవడం లేదా కాకపోతే కట్టడం ఏదో లేదా ఇంకోటి మనకి ఏ అడ్రస్ ఏంటి అయితే బట్టకూడదు అంటే ఈ లోపల సుఖం లోపల శాంతి లోపల ఆనందాన్ని చేసే వరకు సుఖాల కోసం శాంతి కోసం ఆనందం కోసం మౌనం కోసం లోపల తిరుగుతూనే ఉంటాం అందులోంచి నీ మనస్సును నయించి లోపల సుఖం అవుతుంది అవాస్తమైన సుఖాలలోంచి అవాస్తమైన శాంతిలోంచి వాస్తవమైన శాంతిలోకి వాస్తవమైన సుఖంలోకి నీ మనస్సును మళ్లించడానికి బయట గురువు చేసే పని అయ్యా నీకు ధనం ఉందనే అవసరాలు పెంచుకుంటూ వెళ్ళిపోకూడదు చివరికి డబ్బు పోతున్న శరీరం పోతున్న ఆ భోగం వచ్చి జన్మలోకి వస్తుంది అది వచ్చి జన్మలో మన దగ్గర డబ్బు లోపల వచ్చి ఈ భోగం వాసన ఉండిపోతుంది అప్పుడు మళ్ళీ మనకి విపరీతం దొరుకుంటారు కాళీ ఇదే చెప్పాడు ఈ అన్ని భోగాలు ఎదురుకుండా ఉండాలి అన్ని వస్తువులు ఎదురుకుండా ఉండాలి కానీ మీ మటుకి వికారం లేకుండా ఉండాలి ఆ స్థితి కల్టివేట్స్ అప్పుడు నీకు మోక్ష ద్వారా తిరగబడతాయి ఈ చదువుకున్నప్పుడు కూడా ఈ భగవద్గీత కానీ లేకపోతే ఇంకొకరు పెద్దలు చెప్పిన మాటలు కూడా సరిగ్గా అర్థం చేసుకునే బుద్ధి ఉండాలి ఒకవేళ నిజంగా నీకు అర్థమైంది అనుకోండి ఇమిడ్చుకునే శక్తి ఉండాలి నిజంగా ఎంతో కొంత అర్థమైంది ఇమిడ్చుకునే శక్తి అయితే మీరు క్రిస్తవులకింద తయారవుతారు భక్తులకు మీరు క్రిస్తవులకింద తయారవుతారు ఇమిడ్చుకోవాలి నేను ఎవరైనా పొగిడారు అనుకోండి నిజమే ఇదంతా నిజమే అనుకుంటే బాడైపోతారు సత్యాన్వేషకుడు అతని జీవితంలో ఎన్ని మెరుపులు తిరుగుతున్నప్పటికీ తన సత్యం అనుభవంలో తనకి పరమేశ్వరి లేదని వాడు అనుకుంటూ ఉంటాడు ఉద్రేకపడడానికి కోడలను మన తెలుపాలనుకుని మీ కోడలు తెలుపాలనుకోకుండా పరమేశ్వరుడు దిక్కిస్తున్నాడు మీ చేత మీ సహనంతంలో చూడటం కోసం ఆ కష్టంలో తీరైతే మిమ్మల్ని బయటకు తెలిపేస్తారు ఎందుకంటే ఏమనుకున్నారు మీ కోడలు తెలుపుకుండా మీరు విశ్వాసం తెలుపుకుంటారు మీ కోడలు కూడా నేను పెట్టడానికి అది ఈశ్వరుడు దీపాలు మీ కోడలు పెట్టమని అదే చదివే అప్పుడు నేను మీకు బాధ కలిగొచ్చు. ఇది ఎవరైనా చెడుతుంటే ఎవరికి ఉందని అహంకారం చెడుతున్నారు. నేను ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావో దాన్నే చెడుతున్నారు. ఒక రకంగా నీకు సహాయం చేస్తున్నాడు. అయితే నువ్వు భగవంతుని ఆరాధించడం వల్ల నువ్వు పరిశుద్ధుడు అవుతావు, పవిత్రుడు అవుతావు, నిర్మలుడు అవుతావు, నిశ్చింతగా ఉంటావు. ఎలా ఇన్ని శాస్త్రాలు చదివితే మనకి ఏముందండి? మనం ఎన్నో మందులు నిలుతాం కానీ రోగం తగ్గదు. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని తీర్థాల్లో తిరిగినా, ఎన్ని నదుల్లో మునిగినా, సముద్ర స్నానాలు చేసినా మనస్సులో నిశ్చలత్వం రాకపోతే ఏంటి దాని ప్రయోజనం? మనం మానవ జన్మలుగా ఉన్నాం అనుకోండి అనుకున్నాం, నేను మనస్సులో నిశ్చత్వం లేదు అనుకోండి, జంతువుగా పుట్టాం అనుకోండి, ఆ జంతు జన్మలో మనస్సు నిశ్చలత్వంగా ఉండాలి. మనకంటే ముందు తరిస్తుంది. హ్యూమన్ బాడీ యానిమల్ బాడీ అనేది ముఖ్యం కాదు. ఈ బాడీలో మీ మనస్సు ఎంత నిశ్చలంగా ఉంటుంది, ఎంత నిర్మలంగా ఉంటుంది. ఆ రామచంద్రమూర్తి సీతమ్మకు చెప్పినట్టు ఈ చెరువులో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, ఎంత నిర్మలంగా ఉన్నాయని సీతమ్మ అంటే నిజమే. సత్పురుషుడు ఎవరైనా ఇలాగే నిర్మలంగా నిశ్చలంగా ఉన్నాయి. నీ బుద్ధి శుద్ధి అవుతుంది అయ్యా. ఇక్కడ భగవాన్ చెప్పి జరిగింది, మీ భక్తి వల్ల ఈశ్వరుని ప్రార్థించడం వల్ల, ఈశ్వరుని ధ్యానం చేయటం వల్ల. ఇందులో ఏమి లేదండి, మన చేతిలో డబ్బులతో వస్తువులు కొనుక్కోవడం తేలిక. మీకు ఇష్టం కలగా అతను ఇష్టం కలిగితే దేవుడు తెలియటం తేలిక. అసలు ఇందులో రహస్యం ఏమి లేదు. ముందు మనకి ఇష్టం కలగాలి పరమేశ్వరుడు. అది ఇష్టం కలిగితే చాలు, మన ఇష్టమే తీసుకుపోతున్న ఈశ్వరుడు కావాలండి. ఆ ఇష్టం కలగటే కష్టం. భగవాన్ గారికి ఒక అతను వస్తాడు, ఒక 10 రోజులు తిరుగుతాడు. ఈయన చూడటం వల్ల మనకు ప్రయోజనం ఏముందని మానేస్తాడు. 10 రోజులు వస్తాడు భగవాన్ చూస్తాడు, ఈయన చూడటం వల్ల మనకు ప్రయోజనం ఏంటని మళ్ళీ 4 రోజులు మానేస్తాడు. తర్వాత మళ్ళీ తనకి భగవాన్ చూడలేదు, భగవాన్ చూడలేదు అని దుఃఖం వస్తూ ఉండదు. మళ్ళీ చూడటానికి వెళతాడు. అప్పుడు చెప్తాడు అతనితో, భగవాన్తో చెప్తాడు, నేను మన చూడటం వల్ల ప్రయోజనం లేదని మానేశానండి. చూడటం ఈ మధ్యన 20 రోజుల నుంచి రావటం లేదు, మన చూడటం వల్ల ఉపయోగం ఏంటని ప్రయోజనం ఏమిటని రావటం మానేశాను. మంచిది మళ్ళీ దుఃఖం వస్తుంది అంటాడు. అంటే చూడటం వల్ల నీకు ప్రయోజనం లేకపోయినా చూడకపోవటం వచ్చే నష్టం తెలుస్తుంది కదా. అంటే చూడటం వల్ల వచ్చే ప్రయోజనం నీకు తెలియదైనా చూడకపోవటం వల్ల వచ్చే నష్టం తెలుస్తుంది కదా. రాముడు ఒక్కడే దేవుడు, ఇంకెవడో దేవుడు లేడు. కృష్ణుడు ఒక్కడే దేవుడు, ఇంకెవడో లేడు. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు ఇలా అంటారనుకోండి. ఈ పైకి ఏమన్నద్దు, అది విశాలమైన హృదయం కానీ, విశాలమైన బుద్ధి కానీ, విశాలమైన ప్రేమ లేదనుకుంటాను. నాకే కానీ విశాలమైన బుద్ధి ఉంటే, విశాలమైన హృదయం నాకే కనుక ఉంటే, నాకనుక సద్బుద్ధి ఉంటే, సౌహృదయం ఉంటే, నీకు ఒక రాముడి వల్లే మోక్షం వస్తుంది, ఎవరెవరో రాదని నేను చెప్పను. అంటే నీకు రాముడి వల్లే నీకు మోక్షం వస్తుంది, యేసుక్రీస్తు వల్లే నీకు మోక్షం వస్తుంది, లేకపోతే కృష్ణుడి వల్లే మోక్షం వస్తుంది, ఇతర దేవతను ఆరాధించడం నీకు మోక్షం రాదని చెబుతుంటే నా మనసు చిన్నదైపోయింది, నాకు ఇరికైపోయాను. నాది కొరచ బుద్ధి. విశాలమైన హృదయం ఉన్నవాడు, ఏకనకమైన బుద్ధి ఉన్నవాడు, వస్తువు యొక్క తత్వం తెలిసిన వాడారా ఎవడో చెప్పడు. ఏ మార్గాన్ని ఎడితేనే మీకు మోక్షం వస్తుంది, ఏ మార్గాన్ని వెళ్ళిన మోక్షం రావని చెప్పింది వాడు. కొరత మనస్సు కలవాలన్నారు. పైక లోపల అనుకుని సైలెంట్గా ఉన్నాడు. అంటే మీరు ప్రమాదంలో పడకుండా ఉండటం కోసం చెప్తారు. మనకి నిజం తెలియదు కాబట్టి ఎవరైనా చెప్పినా నిజం అనిపిస్తూ ఉంటుంది. భగవంతుని ప్రార్థించండి, భగవంతుని ప్రార్థించగా, భగవంతుని ఆరాధించగా, ఆయనే గురు రూపంలో వచ్చి నీ ఏ దేవుణ్ణి అయితే ఆరాధించావో ఆ దేవుడే గురు రూపంలో వచ్చి నీకు సత్యాన్ని బోధించి నీకు స్వేచ్ఛను ప్రసాదిస్తాడు. గురువు దేవుడు వేరే కాదు. గురువు ఏ పురుషుడు స్త్రీ వేష వేస్తే మీ అందరూ స్త్రీ స్త్రీ అనుకున్నారు కాబట్టి నేను స్త్రీలే కాకపోతే అని ఎవరు అనుకోడు. వాడు పురుషుల సంగతి తెలుస్తుంది. దేవుడు ఏదైనా రూపం ధరించి భూమి మీదకి వస్తే అంతే, గురువు కూడా అంతే. అంటే మనం ఇంటికి వస్తున్నారంటే మనతో ఇంకే మాట్లాడటానికి, మనతో మాట్లాడుతూ మనబడి ఆపరేషన్ చేసేవాళ్ళు చూడండి, ముందు మాటలు చెప్తున్నాడు. ఆపరేషన్ సర్జరీ మొత్తం ఆపరేషన్ మిమ్మల్ని ఫ్రీ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మీకు పొలం ఉంటుంది, ఏం చేస్తున్నారు, అందరూ మీ ఇంట్లో అందరూ బాగా చదువుకున్నారా, ఏదో ఏదో అడుగుతారు మామూలుగా. ఆ ప్రశ్న వేయడం కోసం ప్రశ్న మీ మైండ్ డైవర్షన్ చేయడానికి అడుగుతారు. అప్పుడు మత్తన్వేషన్ చేస్తాడు. మళ్ళీ డైవర్షన్ అడుగుతుంటారు మీ పొలంటే మాట్లాడుతుంది. అలాగే భగవంతుడు కూడా మంత్రుడు తిరుగుతాడు, గురువు వచ్చాడు, మంత్రుడు మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, మీ ఇంట్లో ఎవరు ఏం చదువుకున్నాడు అంటాడు, అదే అంటాడు, పరిసరాలు ఉన్నాయి కదా అంటాడు, ఏదో అంటాడు. నేను అక్కడ ఇవన్నీ మాట్లాడితే నీళ్ళు ఒకటిగా ఉంటూ నీకు సమీకంగా ఉంటూ ఇతడు నువ్వు నవ్వితే నవ్వి, నువ్వు ఏడిస్తే ఏడిచి, నువ్వు కూర్చుంటే కూర్చుండి, నువ్వు నడిస్తే నడిచి, నీతో కూడా నడవటం ఆయన పని కాదు. నువ్వు కూర్చుంటే ఆయన కూడా కూర్చుంటాడు, కూర్చోవడమే పని కాదు. ఆయన వచ్చిన పని ఆయన మర్చిపోడు వాడు గురువు. మొదలు నాకు పెరుమాడతాడు. పెరుమాడు నువ్వు నరకానికి వెళ్ళినాడు, ఇంకో మొదటి నేను నరకానికి వస్తాను, నరకానికి వెళ్ళి పనులు చేయకుండా చేసి వెళ్తాను, నేను కూడా నీ కోసం నరకానికి వస్తాను. ఈశ్వరుని అయితే ఆరాధించావు, వాడు ఒక రూపం ధరించి గురు రూపం ధరించి వస్తాడు నాకు. అంటే నీ ప్రార్థనా ఫలితం ఆ రూపం భావిస్తుంది అయ్యా, నీ ప్రార్థనా ఫలితం గురు రూపం భావిస్తుంది. నీ ఈశ్వరుని ప్రార్థించగా 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 ఆ ఈశ్వరుడు మీకు నీ మీద దయ కలుగుతుంది, ఆ దయే గురు రూపంలో వస్తుంది. అంత ముచ్చటగా ఉందా చూడండి, నువ్వు ఈశ్వరుని ప్రార్థించగా ప్రార్థించగా ఏం కలుగుతున్నట్లు దయ కలుగుతున్నట్టు, ఆ దయ ఒక రూపం ధరించి నీ దగ్గరికి వస్తున్నట్టు నేను అనుగ్రహించాను. కొంతమంది వాళ్ళు సంతోషం వచ్చినందుకు వాళ్ళు అక్కడే అనుభవిస్తారు, వాళ్ళకేమైనా కష్టం వచ్చినందుకు వివరంగా పనిపెట్టేస్తారు. అదృష్టం వస్తే కూడా వాళ్ళు ఒక్కళ్ళు అనిపిస్తారు, ఏదైనా దురదృష్టం వచ్చినందుకు ఇంకా అందరూ పంచుకోవాలి, ఊరు ఊరు చొప్పబెట్టేస్తారు. అదృష్టమైన భగవాన్ గారు అదృష్టమైన దురదృష్టమైన విజ్ఞానానికే కదా, అదృష్టము విజ్ఞానానికే, దురదృష్టం కూడా విజ్ఞానానికే. అది నిజం కాదు, ఇది నిజం కాదు, దాని ఫలితము తాత్కాలికమే. అదృష్టం యొక్క ఫలితము తాత్కాలికమే, దురదృష్టం యొక్క ఫలితం కూడా తాత్కాలికమే. తాత్కాలికం మాత్రమే కాదు అవాస్తవం కూడా, అది అనిజం అవాస్తవం అయదార్థం. కర్మఫలం తాత్కాలికం మాత్రమే అనుకోవడం అది నిజం కూడా కాదు. కర్మఫలాన్ని అపేక్షించేవాడికి కొన్ని గతి కనపడదు అన్నాడు. ఫలాపేక్షతో పనిచేసేవాడికి ఫలితం రావచ్చు రాకపోవచ్చు, అది ఈశ్వరాజ్ఞ. ముందు మొట్టమొదటి మోక్షానికి వెళ్ళి ఆ గతికి వెళ్ళి మార్గం కూడా కనపడదు. వెళ్తాం వెళ్ళకపోవటం, ఆ డెస్టినేషన్ రీచ్ అయ్యాడా లేదో వదిలేయండి, అసలు గమనానికి వెళ్ళే అవకాశం కూడా వాడికి లేదు, మార్గమే కనపడతాడు. అయ్యో కృష్ణుడు కూడా కర్మఫలాన్ని ఎవరైతే ఆశ్రయించడు, కర్మఫలాన్ని ఎవరైతే అక్సెప్ట్ చేయడు, వాడే సన్యాసి, వాడే త్యాగి, వాడే యోగి. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి భగవంతుడు చెప్తున్నాడు, ఎవరైతే సామర్థ్యంగా కూర్చున్న వాళ్ళందరూ కర్మయోగులు కాదు, వాడు సన్యాసులు కాదు. మనం తలుపులు చేసుకుంటే ఎవరిలో కనపడదని, ఇంట్లో గదిలో కూర్చుని ఎవరిలో కనపడకూడదని తలుపులు చేసుకుని కిటికీ తలుపులు వేసేసి కూర్చుంటాం అనుకోండి, నీకు అర్థం అవుతుంది చెమట పడుతుంది కానీ జ్ఞానం రాదు. పని మానేస్తే జ్ఞానం వచ్చేస్తే మనం పని మానేసి కూర్చోవచ్చు, పని మానేస్తే జ్ఞానం వచ్చేస్తే అందరూ సుందరం పని మానేసి కూర్చోవచ్చు. అనుకరణ వద్దు, ఎవరికో ఆ పద్ధతిలో జ్ఞానం వచ్చిందని నువ్వు అనుకరణ చేయకు, అనుకరణ నువ్వు ఇదికి లక్ష్యం. ముందు నీ పద్ధతిలో నీ పద్ధతిలో నీ మార్గంలో నువ్వు ప్రయాణించి ఎవరో చేశారో నువ్వు చేయొద్దు, నీ మార్గంలో నువ్వు ప్రయాణించి నువ్వు తరించడం నువ్వు చూసుకో, నీ తరించే విధానం లేదు నువ్వు చూసుకో, నీ మెంటలు లేకపోతే అనుసరించి నువ్వు తరించే ఉపాయాన్ని నువ్వు చూసుకో, ఎవరో చేశారో నువ్వు చేయొద్దు, నువ్వు తరించే విధానం లేదు నువ్వు చూసుకో. మందులు కొట్టి ఆ యొక్క మందులు ఉంటాయి, అన్ని మందులు మనం కొనుక్కోం, మన రోగానికి సంబంధించిన మందులు కొనుక్కుంటాం. అదే భగవంతుడు అనేక విషయాలు చెప్తూ ఉంటాడు, నీ బలహీనతలు మొదలుపెట్టుకోవడానికి అందులో ఏ విషయాలు అవసరం అది చూసుకోను. మన ఎవరో హైదరాబాద్లో నన్ను ప్రశ్న అడిగారు, ఆయన పోస్ట్ మాస్టర్ ఉద్యోగం చేస్తున్నారు. ఎవరో ఒకసారి నన్ను స్మరించమంటారు, ఎవరైనా ఒకసారి ఆత్మ చింతించమంటారు, ఏం చేయడం గందరగోళంగా చెబుతున్నాడు ఏంటి అన్నాడు. ఎవరు పరమాత్మ ప్రశ్న, ఒకసారి నన్ను స్మరించుకున్నా నన్ను స్మరించుకుని అంటాడు, ఒకసారి ఒక చోట ఒకసారి మీరు ఆత్మ చింతించుకుంటూ ఆత్మ చింతించుకుని అంటాడు. ఈ మాట ఆయనే చెబుతున్నాడు, ఆ మాట ఏం చెబుతున్నాడు, ఈ మాటలు మోసుకొస్తున్నాడు ఏంటి. ఎంచుకోండి, మనం ఒకటో క్లాస్ కొంతమంది చదువుతున్నాం, టెన్త్ క్లాస్ కొంతమంది చదువుతున్నాం, బీఏ కొంతమంది చదువుతున్నాం, ఎంఏ కొంతమంది చదువుతున్నాం, ఒకటో తరగతి కూడా చదివే, టెన్త్ క్లాస్ కూడా చదివే, బీఏ చదివే, ఎంఎస్సీ కూడా చదివే, రకరకాలుగా మనం సిద్ధమయ్యాయి కాబట్టి ఆయన రకరకాలుగా చదువుతున్నాడు మన కోసం. మనం తిన్నగా ఉన్నామండి, రకరకాలుగా తయారవుతున్నాం. తలకో మతం, తలకో మతం ఎవరికేం చెప్తాడో, ఇంకా పరమేశ్వరుడే అందరూ కావడానికి అది రకరకాలుగా చూపుతున్నాడు. మీకు జాగ్రత్త కాదు, నన్ను స్మరించలేని నన్ను స్మరించమని చెప్పడం కూడా ఆ సాకార బుద్ధిని వాడికి విషయ చింతన నుంచి బయటకు తీసుకురావడం కోసం. నీకు సాకార బుద్ధి లేదనుకో, నీకు హేతువాదం అనుకో, నీ ఆత్మని హృదయాన్ని స్మరించుకున్నాడు, ఆత్మని స్మరించినా విషయ చింతన నుంచి బయటకు తీసుకురావడం కోసమే. కృష్ణుడు యొక్క రూపాన్ని నామాన్ని ధ్యానం చేసి మరించిన విషయ చింతన నుంచి బయటకు తీసుకురావడం కోసమే. ఆ విషయ చింతన నుంచి జీవుణ్ణి విడుదల చేయడం కోసం అలా చెప్పాడు. నీకు ఏది బాగుంటుంది నచ్చి అలా చెప్తాడు, ఇలా చెప్తాడని కృష్ణుడు పోట్లేకంటే నీకు ఏది బాగుంటుందో దాన్ని బట్టి ప్రయాణం చెయ్యి. నీకు ఏ మార్గం అలాగే చెప్పాడు, ఇలాగే చెప్పాడు, రెండు మార్గాలు చెప్పాడు. నీకు ఏ మార్గం నచ్చితే ఆ మార్గంలో ప్రయాణం చేయి. ఆయన కూడా ఏంటి అలా చెప్తాడు ఇలా చెప్తాడు ఏంటి, నువ్వు చుట్టూ ఇంటికి వెళతావు, మరి కూరలేసి అన్నం పెడతారు, నాకు కూర ఉండాలని గడ్డాడతా వెంటనే నువ్వు నీకు ఇష్టమైన కూర ఇస్తే అంటే బయటకు పోతావు, అలాగే భగవద్గీత చదువుకోవాలని చెప్తాను. ఉంటుంది. తెలియని వాళ్ళకి బాగా బుద్ధిమంతుడు చెప్పాడు, మధ్యరకమైన మనుషులు చెప్పాడు, ఒకటో తరగతి పనికి వచ్చే వాళ్ళు కూడా చెప్పాడు. అదే భగవద్గీత అంటే మనకి పది లాంటిది. ఒక ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది 10 రకాలు ఉన్నారు. అలాగే సృష్టిలో ఎన్ని కోట్ల జీవులు ఉన్నారు, మీరు అందరికీ అది పరమాత్మ, నీకు నాకు ఒక్కటే కాదు. అంటే మన పరమాత్మ అంటే మన ఆత్మలకు ఆత్మ, మన ఆశ్రయం ఎవరైతే మన అందరికీ ఆశ్రయంగా ఉన్నాడో వాడే పరమాత్మ, వాడే నారాయణుడు. ముందు రూపంలో కనిపించేవాడు కూడా ఈశ్వరుడు ఎప్పుడైనా కొండంగా చూసుకుంటూ ఉండేవి భగవాన్. మీరు ఎవరిని చూస్తున్నారు అంటే భగవాన్ గారు నన్ను నేనే చూసుకుంటున్నాను. ఆ భగవాన్ ఎప్పుడైనా కొండంగా చూస్తున్నాడో ఎవరు అడిగారు, ఏంటి మీరు ఎలా చూస్తున్నారు, ఎవరిని చూస్తున్నారు? నేను అరుణాచలేశ్వరంగా చూస్తున్నాను, గిరివంగా చూస్తున్నాను, కొండంగా చూస్తున్నాను అని చెప్పేవారు. నన్ను నేనే చూసుకుంటున్నాను, నన్ను నన్ను నేనే చూసుకుంటున్నాను. వాళ్ళకి దేహం ఉన్నా దాని వల్ల ప్రయోజనం లేదు ధ్యానికి. ఇతరుల కోసం ధ్యానం కానీ వాళ్ళకి ఆ ధ్యానం వల్ల ప్రయోజనం ఏం లేదు. వాడు ఏం చేసుకుంటాడు జ్ఞాని దేహాన్ని ఏం చేసుకుంటాడు? ఇప్పుడు మనకి ఏదో సినిమాకి వెళ్ళాలి కాబట్టి మనకి దేహం అవసరం. వాళ్ళు సినిమాతో మళ్ళీ వాళ్ళు దేహాన్ని ఏం చేసుకుంటాడు? జ్ఞానికి దేహంతో ప్రయోజనం లేదు. ఇతరుల కోసం దేహాన్ని పూజించుకోవడం అంతకంటే వాడికి ఏమీ పడలేదు. దేహాన్ని ఏం చేసుకుంటాడు శరీరం? ఇంకా దేహం ఉన్నాయని అన్నాడు. దేహం లేకపోయినా అని ఉంటాడు. దేవుడు వచ్చి కలిసి వచ్చింది అదే కృష్ణుడు చెప్పాడు. దేవుడు నన్ను పని చేసి సంపాదించవలసింది ఏమి లేదు, ఆయన పని చేస్తున్నాను. కృష్ణుడే పని చేయలేదు, కలిగి సమర్థమని కూర్చున్నాడు. నీవేం చేయాలని జీవకోట అనుకుంటుందేమో పని చేస్తున్నాను, కానీ అది పని చేసి పొందవలసింది. సృష్టిలో ఏమీ లేదన్నాడు. మన ఈ ఒక మాట చెప్పాను, ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు హైదరాబాద్లో, నాకు అపూర్వంగా ఉందని చెప్పాడు మాట. ఏ సాహిత్యమో నాకు ఇంకా అమ్మవారి మాట కనపడలేదు అన్నాడు. ఏమిటంటే భగవాన్ దేహంలో శరీరం పడిపోతున్నాడు, ఆయన బాగా సృష్టించిపోయింది శరీరం. అంటే ఇంకా తోరణం అడిగేది కాదు, ఏదో పప్పన్నం అడిగేది కాదు, ఏమీ అడిగేది కాదు. ఏదో టైం కొంచెం మజ్జిగనం పిసికి కొంచెం మజ్జిగ పోసాను కూడా అది పిసికి ఇచ్చేవాడు. కొంచెం ఏం చేసేవాడు, ఉదయం మరో సమయం మీద తలుపు వేసేసేవాడు. అంటే ఆయనకి బాడీ అంటే ఇంకా బాడీ ఇలా 10 మంది కూర్చుంటే ఆయనకి మళ్ళీ ఇబ్బంది ఏమని ఉద్దేశం మీద ఆయన తలుపు వేసేది. ఆ మజ్జిగనం టైం బట్టి ఎవరో మజ్జిగనం ఇచ్చేవాడు, తర్వాత తలుపు వేసేసేవాడు. అంటే ఆయనకి ఇబ్బంది లేకుండా ఆయనకి విశ్రాంతి కోసం అనుకుని అలా చేసేసేవాడు. అంటే విశ్రాంతిగా ఉంటారు ఆయన పదవిలో. ఏదో నా రోజు చూశాను, నా రోజు చూసి ఏమన్నానంటే మీరు భక్తులు ఎవరో నన్ను చూడటానికి రానుకుంటున్నారు, ఎవరు తన దూరానికి వస్తున్నారు చాలామంది. ఆ దూరం వచ్చిన వాళ్ళు కూడా నన్ను చూడటానికి మీరు రానివ్వట్లేదు, కానీ రానిపోయిన ఇబ్బంది లేదు. మీరు నాకు మధ్యాహ్నం పెడుతున్నారు, మీరు నాకు ఏం పెడుతున్నారు, మీరు మధ్యాహ్నం పెడుతున్నారు. ఈ మధ్యగనం దేవుని తింటాం కదా, మధ్యగనం దేవుని తింటాం. దర్శనం ఎవరికి మీరు ఇవ్వద్దు అంటున్నారు, ఎవరికి దర్శనం ఇవ్వటానికి పనికి కానీ శరీరానికి మధ్యగనం ఎందుకు? ఇప్పుడు ఎవరికి దర్శనం ఇవ్వద్దు అంటున్నారు, మీరే మళ్ళీ మధ్యగనం తెచ్చి పెడుతున్నారు ఈ దేహానికి. ఎవరికి దర్శనం పనికి కానీ శరీరానికి దేహానికి మధ్యగనం మటుకు ఎందుకు అయ్యా? మధ్యగనం అక్కర్లేదు. అంటే మీరు ఏం చేస్తారంటే ఆశ్రయం మీది, మీరు తలుపులు వేసేసుకోండి. మీరు తలుపులు వేసుకోవద్దు అంటే తలుపులు వేసేసుకోండి, నేను బయట కూర్చుంటాను. నేను బయట కూర్చున్నాడే మీరు తలుపులు వేసేసుకోండి, నేను కూర్చొని బయట కూర్చుంటాను. మీరు మధ్యగనం పెడుతున్నారు ఈ దేహానికి, ఎమ్మల్ని చూడకుంటున్నారు. వాళ్ళని ఏం తలకంటారు, చూసి వెళ్ళిపోతున్నారు. అలా చూడటానికి కూడా ఏం చేయాలంటున్నారు మీరు? మీరు దర్శనం కూడా ఇవ్వడానికి బయట కానీ ఈ దేహానికి ఎందుకు ఉంటే ఎందుకు పోతే ఎందుకు మధ్యగనం మాట ఎందుకన్నారు? ఒక యాక్టర్ ఈ మాట అన్నాడు హైదరాబాద్లో, ఏ సాధించుకుంటే నేను తప్పకుండా లేదు అక్కడ. నువ్వు కొరమే చదివానండి, ఏ సాధించుకుంటే కూడా నేను పొందలేని మాట, ఏ గురువు మాట ఉంటే కూడా నేను పొందలేని మాట మాట్లాడతాను కదా. అయితే నువ్వు ఈశ్వరుని ప్రార్థించడం ప్రార్థించగా ఆయనకి ఇదే భయపడిపోయా ఎంత ఎన్ని అందాలు చూడండి. ఆయన ఈశ్వరుని కోసం రావడానికి గురు రూపంలో ఈశ్వరుడు నువ్వు దయస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ చూడండి, ఎంత ఎక్స్ప్రెషన్. నీకోసం ఈశ్వరుడిని గురు రూపంలో రావట్లేదు, ఇంకా పోతే ఈశ్వరుని యొక్క దేహ నువ్వు చేస్తున్న కృషికి నీ ఆరాధన ఫలితంగా ఈశ్వరుడు రావట్లేదు, ఈశ్వరుడు దయ వస్తుంది. అంటే నేను దానికి అనుగ్రహించలేదు, నువ్వు శిక్షించేపడి దానికి లేదా ఇంకా దయ్యం వస్తుంది, మిగతా భావన రావు, నువ్వు అనుగ్రహించలేదు పని. అంటే నువ్వు ఈశ్వరుని ప్రార్థించగా ప్రార్థించగా ప్రార్థించలేదు, ఈశ్వరుడు దయ్యే నీ గురు రూపం నుంచి వస్తున్నావు కదా, అది అంటే ఈశ్వరుని ఆరాధన ఊరికే కావాలి. ఈశ్వరుని పూజ, ఈశ్వరుని భక్తి, ఈశ్వరు పట్ల విశ్వాసం ఊరికే కావాలయ్యా. ఏదో దానిలో నీకు గురు రూపంలో వస్తాడు, వచ్చి ఆయన మీద నీకు ఆకర్షణ లేకపోయినా నిన్ను ఈశ్వరుని పూజా ఫలితంగా నీ పూజా ఫలితంగా ఆయన పట్ల నీకు ఆకర్షణ కలిగేట్టు చేసుకుంటాడయ్యా. ఏం చేస్తాడు, నీ నవ్వు కనిపిస్తాడు, నీలాగే కనిపిస్తాడు, నీ నవ్వుకుంటాడు, ఆయన కూడా నవ్వుకుంటాడు, ఏడుస్తూ ఉంటాయి, ఆయన కూడా ఏడుస్తూ ఉంటాడు. నువ్వు బాధపడితే ఆయన కూడా బాధపడతాడు, నీతో పరిచయం చేసుకుంటాడు, నీతో స్నేహం చేస్తాడు. ఇవన్నీ ఎందుకంటే ఈత కోసం కాదు, నేను సత్యం గురించి బోధించి బోధించి దాని ఏదో నీకు తెలియపరిచి దాని అర్థం నీకు ఎవరిని అర్థం చేసి నీ గుండెకు పచ్చడెట్టి నీ నవ్వు పచ్చడెట్టి చెప్పి నీకు నీరు పోసి బోధిస్తాంటే నీకు అర్థం కాకుండా వాసన నీకు అర్థస్తుందో వాసన బయటికి తీసి కాల్ చేయ మంట పెట్టి నీకు నీరు ఒకటిగా జీవిస్తూ దాన్ని బోధించి దాన్ని అది బోధించి ఆయన బోధించింది నీకు అర్థమైనట్టుగా చేసి అది ఆచరించే శక్తిని కూడా నీకు తగ్గేసి ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని పొందేటట్టు చేస్తాడు వాడు గురు. మీరు ఈశ్వరుడు వేరు, మీరు అనుకోవద్దు గురు వేరు ఈశ్వరుడు వేరు కదా. నేను ఎందుకు నాకు చాలా ఆనందంగా ఉందంటే ఈశ్వరుడు రాడు వల్ల గురువు ఉంటుంది, ఈశ్వరుడు ఉన్న భయం వస్తుంది గురువు వస్తుంది. అంటే వారి యొక్క రక్షించండి, తను శిక్షించే పరమాడు వారికి ఉండదు. అంతేకాదు ఇతడు మాట్లాడుతూ ఉంటాడు, తన సామర్థ్యాన్ని తన పరిచయాన్ని నీకు ఇస్తాడు, నీతో కులోజుగా ఉంటాడు. ఎందుకంటే నీ మనస్సుకు నిర్మలత్వం పట్టించడం కోసం, నీ మనస్సుకి నిర్మలత్వం పట్టించడం కోసం, పవిత్రత యొక్క విలువను గుర్తింపజేయడానికి ఆ పవిత్రత గురించి బోధిస్తూ ఉంటాడు. బోధించడమే కాదు ఆ పవిత్రతను ధైర్యించే గుర్తించే శక్తిని కూడా నీకు, ఆ బుద్ధిని కూడా నీకు ఇస్తాడు వాడు. ఇప్పుడు ఇతర ఆకర్షణ చేయాలంటే ఆకర్షణ నుంచి మరణించి ఈ లోపల నాకు వస్తువు యొక్క విలువ ప్రాముఖ్యత తెలియజేయడానికి కూడా బోధించకపోయినా మౌనంగా ఉన్నా మౌనంగా లేకపోయినా మాటలు చెప్పినా మాటలు చెప్పకపోయినా మీతో మీతో కూర్చుని మీతో కూర్చుంటే కూర్చుని నడుస్తూ నడుస్తూ మీ దూరం ఎక్కడా ప్రయాణం చేస్తాను, మీ కూడా ప్రయాణం చేసి ఎప్పుడు మీ మనసులో నవ్వు చెప్పాలో చూసుకుంటూ ఉంటాడు వాడు. ఇప్పుడు అంటే మీ మనసు మరింత 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 నిర్మాణం చేస్తూ ఉంటాడు, పవిత్రం చేస్తూ ఉంటాడు. నేను తెలియదు మనలో ఈ లోకి లోతుల్లోకి తీసుకుపోతాను. ఆ సత్య పదార్థం ధర్మ పదార్థం ఎంత లోతుల్లో ఉందో, ప్రభుత్వం ఎంత లోతుల్లో ఉందో, ఎంత లోతుగా ఉందో నీకు తెలియకుండా నువ్వు నడిచినట్టు కూడా నీ కష్టం, నీ కష్టం నీకు తెలియకుండా నీ నడక నీకు తెలియకుండా అదే ఈ లోకి తీసుకుపోతూ ఉంటాడు వాడు. ఇప్పుడు ఇంకొకసారి చేస్తూ ఉంటాడు, ఇంకొక సాధన చేస్తూ ఉంటాడు. ఆ సాధన తాలూకు భక్తి నీకు తెలియకుండా చేస్తాడు వాడు. ఇప్పుడు కొంచెం దైవభావం ఎలాగొచ్చింది, ఈశ్వరుడు ఉన్న దైవభావం ఎలాగొచ్చింది, రక్షించే భావం వచ్చింది కానీ శిక్షించే భావం రాలేదు. అప్పుడు పటిష్టం అవుతాము, అప్పుడు ఏమవుతావు, పటిష్టం అవుతావు. అప్పుడు ప్రకృతి వాస్తవమే, ప్రకృతి కూడా తట్టుకునే శక్తి నీకు వస్తుంది. రోగ నిరోధక శక్తి నీకుంటే రోగ నిరోధం నీకు నీ శరీరంలో ప్రవేశించదు. నీ మనస్సును పటిష్టం చేసి, నీ మనస్సును ఏకాగ్రం చేసి, నీ మనస్సును శుద్ధం చేసినప్పుడు బయట ఆకర్షణలు వచ్చి నిన్ను ముట్టుకో, బయట ఆకర్షణలు వచ్చి నిన్ను నిన్ను బాహ్యముఖం చేయు. ఇంకా నీకు నిరోధక శక్తి వచ్చేసి లోకం అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఈ ఆకర్షణ నుంచి నువ్వు లోడు కాకుండా నీకు నిరోధించే శక్తి, ఆ మానసిక శక్తిని, ఆ నిర్మలత్వాన్ని, ఆ ఏకాగ్రతను, ఆ ధైర్యాన్ని నీకు ప్రసవిస్తాడు వాడు. బహుముఖాలుగా చెప్తున్నాడు ఇక్కడ, మినీ శైలిగా చెప్పుకొస్తున్నాడు. ఏదో ఒక ఒక కోణం నుంచి కాదు, మినీ శైలిగా నా చెప్పుకొస్తున్నాడు. ఏ గురువు ఎప్పుడు చెప్పలేదు, ఎవరి సన్నిధానంలో మీకు నిర్మలత్వం కలుగుతుందో, ప్రకాశం కలుగుతుందో, సూర్య కిరణాలు వచ్చి భూమినంతా వ్యాపించి ఉన్నాయో, ఎవరి సన్నిధానంలో నీకు శాంతి కిరణాలు ఆనంద కిరణాలు వచ్చి నేను నిలుచుతున్నాయో, ఎవరో బాధపడుతుంది, నీకు ఆకర్షణ కలుగుతుంది, నీ మనసు పరిశుద్ధం అవుతుంది వాడు గురు. అందుకని నేనే గురువు అని ఏం చెప్పను, మీరు బాధపడటం ముఖ్యం. ఏ మార్గం ప్రయాణం చేసినా, ఎవరు గురువైనా, ఏ దేవుని మీరు ఆరాధించడం, మీరు బాగుపడటం మోక్షం, మీరు పవిత్రులు అవటం మోక్షం, ఆ సంభాషణను అనుష్ఠించడం మోక్షం, మీరు బ్రహ్మ స్థితిని పొందడం మోక్షం, ఆ నిజమైన ఆనందాన్ని, నిజమైన శాంతిని, నిజమైన సుఖం మీరు సొంతం అవటం మోక్షం, అది ముఖ్యం కానీ మీరు ఏ అవతారాన్ని ఆరాధిస్తున్నారని ముఖ్యం కానీ కాదు, మీరు పొందవలసింది మీరు పొందటం మోక్షం. మనస్
వచ్చిన ఇంకా నిర్మాణం చేస్తాడు, ఇంకా ఇంకా నిర్మాణం అంటే ఏంటి, లోపల వస్తూ ఎంత పవిత్రమైనదో అంత పవిత్రం ఇంకా ముందు చేస్తూ ఉంటాడు, అంత తీర్థ దేశం మీకు నా తీసుకొస్తుంటాడు, మీ పటిష్టం అవుతుంది, మనసు పటిష్టం అవుతుంది, బలం అవుతుంది, ఎన్ని ఆకర్షణ వచ్చిన ఆకర్షణలకు లోపడకుండాటువంటి శక్తి మనసు కలుగుతుంది. ఇప్పుడు గురువు అనుగ్రహం వల్ల, ఆయన సన్నిధానం వల్ల, సంతుడి సహవాసం వల్ల, ప్రియక సహవాసం వల్ల, అంతేకాదు బయట ఆకర్షణ తట్టుకోవడమే కాదు, అది లోపలికి లోపలికి లోయల్లోకి లోయల్లోకి జాలి ఎక్కడైతే సత్యం ఉందో అది జారిపోతూ ఉంటుంది. ఎవరైతే విధం ఉందో, ఎవరైతే చాలా వస్తుందో, ఎవరైతే సత్యం ఉందో, ఎవరైతే బ్రహ్మం ఉందో నీకు తెలియకుండా నీ మనసు జారిపోతుంది. జారిపోతున్నట్టు కూడా నీకు తెలియకుండా గురువు చేస్తుంటాడు. నేను అన్ని జరిగిపోతుంటే నీ పని కాదు బాధ నీకు కనిపించదు గురువు అనుగ్రహం మట్టి. జ్ఞానం ఎవరు చేస్తారండి? శరీరం చేస్తుందా? శరీరం చేయాలి జ్ఞానం. ఇప్పుడు ఆత్మ ఆత్మ నిజం, నిజానికి జ్ఞానం ఎందుకు? నిజానికి జ్ఞానం అక్కడ, సత్యానికి జ్ఞానం ఎందుకు? సత్యానికి జ్ఞానం ఎందుకు అంటే సత్యము తనగానే సత్యాన్ని జీవుడు అనుకుంటున్నాడు కాబట్టి దీన్ని జ్ఞానం చేయమంటారు. ఉన్నట్లు వ్యక్తం అవడం కోసం కాదు, ఆ జీవుడు జ్ఞానం చేసి వాడు చేస్తాడు, అప్పుడు మనకు తత్వం తెలుస్తుంది. విచారణ చేసి పోగొట్టు పోయేసింది మనస్సునే, ధ్యానం చేసి పోగొట్టు పోయేసింది మనస్సునే. అది ఆత్మకి సంబంధం లేదు, ఈ జ్ఞానాలు ఈ విచారణలో కూర్చోటారు నిల్చుంటారు, అది ఆత్మకి సంబంధం లేదు, ఈ పిల్లమంత శరీరానికి సంబంధం లేదు, అని మనస్సువే ఎన్ని జీవుడు ఎన్ని కించడం అని తెలియదు. ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో ఈ గొడవలన్నీ దానికి, ఈ సాధనలన్నీ కూడా దానికి. అక్కడ చెప్పిన భగవంతుడు నేను సాధన బాగా చేస్తున్నాను, కొంతమంది సాధన చాలా బాగా చేస్తాను, బ్రహ్మంలో చాలా కష్టపడి సాధన చేస్తారు, సాధన 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 చాలా బాగా చేస్తారు కూడా. వాళ్ళు చెప్పారు భక్తులు వచ్చి నేను సాధన బాగా చేస్తున్నాను, మరి భగవాన్ అన్నారంటే నువ్వు సాధన చెయ్యి సాధన చెయ్యి సాధన చెయ్యి, సాధనలో ఏమి లేదని తెలుసుకోవడానికి వచ్చింది. సాధన మానకో, నువ్వు సాధన మానకు సాధన చెయ్యి సాధన చెయ్యి, సాధనలో ఏమి లేదని మీకు తెలుసుకోవడానికి వచ్చింది. అంటే మించి మనం చేసేది తక్కువ, మించి వచ్చేది ఎక్కువ. మన బదులు మెత్తనే సాధన పెంచుకుంటాడు, ఆయన బంగారు అని అనుగ్రహం ఇస్తాడు. మన సాధన మొత్తతో సమానం. ఇదో ఒక సెయింట్ అన్నాడు అరుణాచలి వస్తాడు, నువ్వు నాకు వ్యాపారం జరుగుతుంది, నా దగ్గర నువ్వు మట్టి పుచ్చుకుంటున్నావు, నువ్వు నాకు బంగారం ఇస్తున్నావు, అంటే ఈ వ్యాపారంలో నువ్వు నష్టపోతున్నావు, నేను లాభం పొందుతున్నాను అని అరుణాచలి ఇస్తాడు అన్నాడు. ఏదైనా నవీకరించడం కోసం సాధన చేయి సాధన చేయి అంటున్నాం. నేను ఏదో ముక్కలు గారు తీసుకోవడం మొదలు పెట్టాను, ఏదో ముక్కలు గారు తీసుకుంటున్నాడు కదా, ఒక పెట్టి నేను తప్పని నాకు ఇచ్చేస్తాను. అదే కృష్ణుడు చెప్పాడు అర్జున, అర్జున ఈ భీష్ముడు నువ్వు చంపుతావా, ద్రోణను చంపుతావు, కర్ణను చంపుతావు, చేతులు ఆడించే కానీ నేను పూర్తి చేసి పెడతాను. నువ్వు ఒకటి చేతులు ఆడిస్తా ఉండవు, చేతులు మరి ఆడించడం మానకు అర్జునుడు కనిపిస్తుంది, అందరినీ లోకం చెప్పుకోవడం పని నాదు గౌరవం నీకు. ఇది ఒక్క వాక్యం మీరు గుర్తించమంటే కనిపిస్తున్నాడు తెలుస్తున్నాడు. ఒక్క వాక్యం ఈ ఒక్క వాక్యం మీరు గుర్తించడం ఎవరింటికి వారు వెళ్ళిపోండి. నేను ఎవరికైతే చంపి ఉంచాను రాయణ సంగతులు అర్జున అది వాడు అంటే పరమేశ్వరుడు ఎవడో ఈ ఒక్క వాక్యంలో వాడికి ఎంత శక్తి ఉంచడో, ఎంత జ్ఞానం ఉంచడో, ఎంత ఐశ్వర్యం ఉంచడో, ఎంత వైరాగ్యం ఉంచడో, ఎంత కీర్తి ఉంచడో, ఎంత శక్తి ఉంచడో ఈ ఒక్క వాక్యం వల్ల మీకు తెలుస్తుంది. పది వాక్యాలు మీరు చెప్పాలి వాడు ఇష్టం. అంత శక్తివంతమైన పరమాత్మ కూడా అర్జునాన్ని ఈశ్వరుని ఆరాధించు, నీ ఉదయం ఈశ్వరుడు ఉన్నాడు వాడి చరణం చెయ్యాలని ఆరాధించున్నాడు. ఆ ఈశ్వరుడే కృష్ణుడంటే ఎవరో కాదు, ఏ ఈశ్వరుని అయితే అర్జున్ని ఆరాధించడం చెప్పాడు ఆ ఈశ్వరుడే. ఈ ఏడని ఏడు కాదు, నేను ఏడు నేను ఏడనుకుంటే మనం మాటలో పెడతాం.
సన్నిహితము అండి మనకు హాస్యం ఇచ్చేవాడు నారాయణ. ఓం నమో